ఈరోజు మనం ఈశ్వరుడి ఆస్ట్రాలజీలో చివరి రాశి అయిన అంటే మనం మేషం నుంచి మొదలుపెట్టి మీనం అటు నుంచి వచ్చాం, అందుకని చివరి రాశిగా వృషభం అని చెప్పుకుంటున్నాం. మనం పాపులర్ ఆస్ట్రాలజీలో మేషం తర్వాత వృషభం అంటే రెండవ రాశిగా చెప్పుకుంటాం, కానీ ఇక్కడ మేషం తర్వాత మీనం, మీనం తర్వాత కుంభం, మకరం అలా వచ్చి మిథునం అయిన తర్వాత ఇప్పుడు వృషభం చివరి రాశిగా చెప్పుకుంటున్నాం. ఈ వృషభం భూతత్వ రాశి. ఈ రాశులన్నీ నాలుగు తత్వాలుగా విభజించబడి ఉంటాయని ఇదివరకు చెప్పుకున్నాం. అదేంటి? ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్. అలాగే మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, మళ్ళీ ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్. ఇలాగా నాలుగు తత్వాలుగా 12 రాశులు విడిపోతే ఒక్కొక్క తత్వానికి 3 రాశులు వస్తాయి. అలాగ వృషభ రాశి భూతత్వం, మళ్ళీ కన్యారాశి భూతత్వం, మళ్ళీ మకర రాశి భూతత్వం. ఈ 3 భూతత్వ రాశులు కూడా సాధకుడికి ఒక గొప్ప వరాన్ని ప్రసాదిస్తాయి, దాన్ని అనుగ్రహము అంటారు. జగన్మాత పశ్యంతిగా కన్యారాశిలో ఉంటుంది. ఆ కన్యారాశి మనలో ప్రకృతి అన్నమాట. మన ప్రకృతి కూడా కన్యలాగా పవిత్రం అవ్వాలి. ఎలాగైతే వేదవ్యాసుడికి పుట్టుకు కారణమైన సత్యవతి ఉన్నారు, ఆ పరాశరుడు సత్యవతి, వాళ్ళిద్దరి కలయిక వల్ల వేదవ్యాసుల వారు పుడతారు. అలాగే ఇంకొక పురాణం, ఇంకొక దాంట్లో కన్యకు, మేరీ కన్యకు క్రైస్తు పుడతాడు. ఇలా చెప్పిన వాటిలన్నింటిలో కూడా అసలు సాధన రహస్యం ఏంటంటే మన లోని ప్రకృతి. మన ప్రకృతి ఎన్ని రకాలుగా ఉంటుందని చెప్పారు భగవంతుడు కృష్ణుడు? 8 రకాలుగా ఉంటుంది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఇవి పంచభూతాలు 5 ప్లస్ మనస్సు, బుద్ధి, అహంకారం. భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకారం ఇదే భిన్న ప్రకృతి అష్టధ అని ప్రకృతిని డిఫైన్ చేస్తారు భగవద్గీతలో. ఆ అష్టవిధ ప్రకృతి ఎప్పుడైతే పరమ పవిత్రమయ్యి అది దైవీ ప్రకృతిగా మారుతుందో అప్పుడు జగన్మాత అనుగ్రహం మన మీద వర్షించడం, మనలో క్రీస్తు చైతన్యం మేల్కోవడం, కృష్ణ కాన్షియస్నెస్ మనలో మేల్కోవడం, కూటస్థ చైతన్యంలో మనం నివసించడం, ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే అలా నివసించడం జరుగుతుందో అప్పుడు అలా నివసించటానికి జరుగుతున్న సాధన కార్యక్రమం అంతా జరుగుతున్నప్పుడు మన మీద ఆ జగన్మాత కన్యారాశి అలాగే వృషభంలోంచి సప్తమాతృకల్లో ఒక మాతృక, అంటే సప్తమాతృకలు అంటే మనకు కుమారస్వామిని పెంచి పోషించారు వాళ్ళు. అలాగే మనలో కూడా కుమారుడు ఉదయిస్తాడు ఎలాగా వృషభ రాశిలోంచి వచ్చే కిరణాల వల్ల. ఇక్కడ కన్యారాశి వల్ల మనలో కృష్ణ కాన్షియస్నెస్ లేకపోతే క్రీస్తు చైతన్యం లేకపోతే మనలో ఉన్న ఆత్మ చైతన్యం ఏదైతే ఉన్నది మెల్లిగా పిల్లవాడిగా పెరిగి పెద్దది మకరంలోకి వచ్చేసరికి అది బయటకు వస్తుంది. ఆ రకంగా మకరం భౌతికమైన జీవితానికి ముగింపు. భౌతికమైన జీవితం ముగింపు అంటే శరీరం వదిలేస్తామని కాదు, లోవర్ మైండ్, సెన్సెస్, మన ఇన్స్టింక్ట్స్, మన విషస్, మన ఆవేశాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం లోవర్ ట్రయాడ్ ఏదైతే కంట్రోల్ చేస్తుందో, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, వీటిల్లోంచి బయటపడతాము. బయటపడి బుద్ధిమయ తలంలోకి మనం ప్రవేశిస్తాం. బుద్ధిక్ ప్లేన్లో ఉంటాం అంటే ఆజ్ఞాచక్రంలో ఉంటాం. ఆజ్ఞాచక్రంలో ఉంటే మనం భగవంతుడి వాక్కుని మనం అందుకుంటాం. ఇదంతా కూడా వృషభ రాశి యొక్క, అలాగే కన్యారాశి యొక్క, మకర రాశి యొక్క కంబైన్డ్ ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. ఎప్పుడు ట్రయాంగిల్స్గా పనిచేస్తుంటాయి మన మీద. అందుకని ట్రయాంగిల్స్ మనం బాగా చదువుకోవాలి. ఈవెన్ ఈ విషయం తెలిసినా తెలియకపోయినా డాక్టర్ కెంట్ అని చెప్పి అమెరికాలో ఉండే ఆయన డాక్టర్, ఆ కాలంలో MD, ఆయన హోమియోని బాగా ప్రపంచం అంతా ప్రచారం చేశాడు. ఇప్పటికి కూడా కెంట్స్ హోమియో లెక్చర్స్ అంటే చాలా చాలా స్టాండర్డ్, హోమియోకి అది బైబుల్ కింద లెక్క అనమాట. ఆయన చెప్పిన ఉపన్యాసాలు ఆయన ఇలాగ ట్రిపుల్స్ చెప్తాడు అనమాట. ఒక సపోజ్ ఒక మందు తీసుకుంటే ఇంకా రెండు మందులు అలాంటివి ఉంటాయంటాడు. అంటే సపోజ్ మంట, ఒంట్లో పొట్టలో కానీ తలలో కానీ చేతుల్లో కాళ్ళల్లో ఎక్కడైనా సరే మంట అని అంటే, మంట ఏ మందులకు వస్తుంది అంటే ఆర్సెనికాలకి మండుతుంది, ఫాస్ఫరస్కి మండుతుంది, సల్ఫర్కి మండుతుంది అని మూడు కంపేర్ చేస్తూ చదివి చెప్తారనమాట. మూడింటిని కంపేర్ చేస్తారు. అలాగా అక్కడ కూడా మెడిసిన్స్లో కూడా ట్రయాంగిల్ పట్టుకున్నాడు ఆయన. అలాగే బెల్లడోనా ఉందనుకోండి, బెల్లడోనా లాంటివి ఇంకో రెండు మెడిసిన్స్. ఇలాగా మన మీద ఎప్పుడు కూడా ట్రయాంగిల్ పనిచేస్తుంది. ఎందుకు ట్రయాంగిల్సే పనిచేస్తాయి, స్క్వేర్స్ పనిచేయవా, లేకపోతే బిందువులు పనిచేయవా, లేకపోతే ఇంకా హెక్టాగన్, పెంటాగన్ ఇలాంటివి పనిచేయవా. హెక్టా అంటే 6 ఉండేది అనమాట, పెంటా అంటే 5 ఉండేది. అవి పనిచేస్తాయి కానీ అవ్యక్త స్వరూపుడైన పరమాత్మ వ్యక్తంగా వచ్చేటప్పటికీ మూడు గుణాలతోటి, మనకు మూడు లక్షణాలతోటి, గుణాలు అనక్కర్లేదు, మూడిటిగా వ్యక్తమవుతాడు ఆయన. అదేంటంటే సత్యము, శివము, సుందరము, లేకపోతే సత్యము, జ్ఞానము, ఆనందము, లేకపోతే సత్, చిత్, ఆనందం, లేకపోతే సత్, జ్ఞానము, అనంతము. ఇలాగా భగవంతుడి గురించి చెప్పేయడానికి మనకు మన స్మృతి పురాణాలు కానీ వేదం ఏదైనా సరే మొత్తం అంతా కూడా, శాస్త్రం అంతా కూడా ఈ మూడుగా చెప్తుంది. సచ్చిదానందము, సత్యము, జ్ఞానము, ఆనందము. బ్రహ్మ అంటే సత్యము, జ్ఞానము, ఆనందము. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెప్తారు. బ్రహ్మకి సత్యము, జ్ఞానము, అనంతుడుట. ఆకాశం, శరీరం బ్రహ్మ అని నిన్న మనం పంచకోశాల గురించి చెప్పుకుంటున్నప్పుడు ఇంకా రాలేదు అది. దాంట్లో కూడా ఆకాశం పరబ్రహ్మ యొక్క శరీరం అని చెప్తుంది శాస్త్రం. అంటే బ్రహ్మకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అని తెలుసుకుంటే సత్యము, జ్ఞానము, అనంతము. కాబట్టి ఆకాశంలో ఏముంటుంది? సత్యం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అనంతం ఉంటుంది. అలాంటి ఆకాశంలో ఉన్న సత్యము, జ్ఞానము, అనంతమైనది ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చే ఒక ఆదేశము, లేకపోతే ఒక ఉపదేశము, లేకపోతే ఒక సలహా, ఇలాంటివి ఏవైతే భగవంతుడు మన సలహాలు కూడా ఇస్తాడంటే కృష్ణుడు గారి అర్జునుడికి ఇచ్చాడు. ఇలాంటివన్నీ కూడా భగవంతుడి వాక్యం అంటే బైబిల్లో చెప్తారు. భగవంతుడు మొదట భగవంతుడు ఉండను, భగవంతుడితోనే వాక్యం ఉండను, వాక్యమే భగవంతుడు ఇలా చెప్తారు. ఇన్ ద బిగినింగ్ దెర్ ఈజ్ ద వర్డ్, ద వర్డ్ ఈజ్ గాడ్. అంటే వాక్కును భగవంతుడికి తేడా లేదు, ఒకటే. అలాగే ఇక్కడ కూడా భగవంతుడి యొక్క వాక్కు మనం తెలుసుకోవాలంటే ఈ వృషభరాశి ప్రభావం వల్ల తెలుసుకుంటాం మనము. కాబట్టి మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిందండి, భగవంతుడి వాక్కు వృషభరాశి ద్వారా తెలుసుకుంటాం. ఇంతకీ భగవంతుడి వాక్కు మనకు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఆయన వచ్చి మన చెవిలో చెప్తాడా, ఎదురుకుండా కూర్చొని నా పాఠం చెప్తానంటాడా అంటే ఇలా అర్థం చేసుకోకూడదు. మనం వాక్కుకి నాలుగు స్థితులు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు, మీరు వింటున్న వాళ్ళకి. పరావాక్కు అంటే మాట్లాడాలి అనే సంకల్పము, మాట్లాడాలి అనుకున్న వ్యక్తి, రెండు ఒకే ఒక్కటే అయిన స్థితి అనమాట. ఇంకా అక్కడి నుంచి ఏం బయటికి రాలేదు, అది పరావాక్కు. రెండోది పశ్యంతి వాక్కు అంటే మాట్లాడాలని సంకల్పం చేసుకున్నాడు, సంకల్పం ఆయనలోంచి బయటకు వచ్చింది. సంకల్పం బయటకు వచ్చింది అంటే సపోజ్ ఇసోట్రిక్ ఎస్ట్రాలజీ చెప్పాలి అనే సంకల్పం నాలో నేను ఇంకా బయటికి రానప్పుడు అది పరావాక్కుగా నాతోనే ఉంటుంది. ఎప్పుడైతే నేను చెప్పాలనుకున్నానో దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలా, తెలుగులో చెప్పాలా, హిందీలో చెప్పాలా, లేకపోతే ఇంకేది అదర్ లాంగ్వేజ్లో చెప్పాలా అని 4-5 రకాలుగా మనం దాన్ని పెట్టుకున్నప్పుడు అది పశ్యంతి అవుతుంది. పశ్యంతి అంటే చూడటము అని పశ్యంతి వాక్ అంటారు. అది మనకు కన్యారాశిలో పశ్యంతి వాక్కుగా భగవంతుని యొక్క సంకల్పం కనిపిస్తుంది. అదే మళ్ళీ మనకు పూర్తిగా వైఖరిగా కనిపించాలంటే, వృషభ రాశి ప్రభావం వల్ల ఈ సృష్టిగా కనిపిస్తుంది. అంటే ఒక సోలార్ సిస్టమ్, లేకపోతే ఒక మిల్కీవే, దాంట్లో మళ్ళీ ప్లానెట్స్, దాని మీద మనుషులు, దాని మీద జంతువులు, జీవులు, రకరకాల లోకాలు, ఇవన్నీ సృష్టి అంతా కూడా వైఖరి అనుకుంటే, ఆ వైఖరి వాక్ ఏదైతే ఉందో అది వృషభ రాశి ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే మనం మాట్లాడటం అనేది ఏదైతే ఉందో అది వృషభ రాశి యొక్క స్థితి బట్టి బాగుంటుందా, బాగా మాట్లాడటం లేకపోతే బాగుండదా, నచ్చుతుందా నచ్చదా అనేది వృషభ రాశి రెండవ రాశి మన కంఠాన్ని రుగులు చేస్తుంది కాబట్టి మన వాక్ ఎలా ఉంటుందో చెప్తుంది. దాంట్లో మంచి గ్రహం ఉంటే బాగుంటుంది, చెడ్డ గ్రహం ఉంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెడ్డ గ్రహం ఉందనుకోండి, చెడ్డ గ్రహం ఇన్ ది సెన్స్ కుజుడు అనేది మంచి గ్రహాల లెక్కలోకి రాదు. రవి, కుజుడు, శని వీళ్ళన్నీ పాపగ్రహాలు. ఇలాంటి వాళ్ళతో కూడిన బుధుడు కూడా పాపగ్రహం, ఎందుకంటే ఆయన సొంతంగా ఇవ్వడు కానీ ఎవరితో కలిస్తే వాళ్ళు ఫలితాలు ఇస్తాడు. మంచి వాళ్ళతో కలిస్తే మంచి వాళ్ళతోటి, చెడ్డవాళ్ళతో కలిస్తే చెడ్డవాళ్ళు ఫలితాలు ఇస్తాడు. అలాంటి చోట వృషభ రాశిలో కుజుడు ఉండి ఏ శనితోటి 90 డిగ్రీస్తో చూడబడుతూ ఉంటే, అలాంటి వ్యక్తి కనుక సంగీత కచేరీ చేశాడంటే, మన అదృష్టం బాగుండక మనం దురదృష్టవంతులం అయి ఉండి అలాంటి వాడి సంగీతం లేదా పాఠం విన్నామంటే, ఎవరెవరైతే అలాంటి వాడి పాట వింటారో వాడికి రోగాలు వస్తాయి. అదేంటి రోగాలు వస్తాయండి, వాడి పవర్ అలాంటిది. కొందరు మాట్లాడుతుండే కర్ణ కఠోరంగా ఉంటుంది, కొందరు మాట్లాడుతుండే కర్ణ పేయంగా ఉంటుంది. బా ఎంత బాగా మాట్లాడి, ఇంకోసారి పాడు లతా మంగేష్కర్ పాడారనుకోండి, బా అందరూ వింటారు, అంతా బాగుంటుంది. అలా కాకుండా కొందరు రకరకాల ఇంకా టోన్స్ ఉంటాయి, మీకు అందరికీ తెలుసు, వాళ్ళు పాడితే పాపం ఏమి వినాలనిపించదు, మనం చెవులు మూసుకుంటాం. ఇవన్నీ కూడా వృషభ రాశిలో ఉన్న గ్రహస్థితులు బట్టి ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం వాటికంట ముఖ్యంగా తెలుసుకోవాల్సింది భగవంతుడి వాక్కు వైఖరిగా ఈ సృష్టిగా ఈ వృషభ రాశి ద్వారా బయటకు వస్తుంది, అదొకటి తెలుసుకుంటాం. అలాగే ఈ వృషభ రాశికి మెయిన్ ముఖ్యమైన కీ వర్డ్ ఏంటంటే, ఇట్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ డిజైర్. సింబల్ ఆఫ్ డిజైర్ అంటే డిజైర్ కాదు, ఇది సింబల్. డిజైర్ ఎలా ఉండొచ్చు అంటే ఎన్ని రకాలుగానే ఉండొచ్చు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను అది చూడాలి, నేను ఇది చూడాలి, నేను అది అనుభవించాలి, నేను ఇది అనుభవించాలి, నేను అది సంపాదించాలి, నేను ఇంత గొప్పవాడిని అనిపించుకోవాలి, నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలి, లేకపోతే ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టి భూమి మీద ఎవరు ఆకలి లేకుండా అందరికీ అన్నం తీర్చి అన్నం బాధ తీర్చేసేయాలి నేను, ఇలాంటివి ఏంటన్నా ఆల్ ఆర్ డిజైర్స్. మామూలు వ్యక్తికి డిజైర్ ఉండి, మామూలు వ్యక్తికి కోరిక ఉండి ఏ ఏ పనులు అయితే చేసుకుంటాడో, చదువుకోవడం అవన్నీ మామూలుగా తల్లిదండ్రులు కేర్ తీసుకుంటారు. ఇంకా వాడంతా వాడు ఆలోచించుకుంటాడు, వాడంతా వాడి కొన్ని కోరికలు ఉంటాయి, అవన్నీ కూడా పూర్వజన్మ సంస్కారం వల్ల వస్తాయి. ఆ రకంగా పూర్వజన్మ సంస్కారం వల్ల వచ్చిన కోరికలతోటి మనిషి పుట్టడం, అలాగే మళ్ళీ ఆ జన్మలో చేసుకున్న ఫలితాల వల్ల, క్రితం జన్మలో చేసుకున్న కర్మ ఫలితాల వల్ల వాడి ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, ఏదో రోజు ఈ శరీరం పడిపోతుంది, మళ్ళీ కొత్త శరీరం తీసుకోవడానికి ఈ కోరికలే కారణమవుతాయి. మనిషి ఎవరైనా సరే పుట్టాలంటే కోరిక ఉంటేనే పుడతాడు, లేకపోతే కోరిక లేకపోతే పుట్టడు. చివరికి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఎన్లైటన్ అయ్యేంతవరకు, ప్రతి వాడు కూడా బుద్ధుడు అయ్యేంతవరకు నేను ఉంటాను అని బుద్ధుడు ఒక ఎక్స్ప్రెషన్, ఆయన ఒక వాగ్దానం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే అది కూడా కోరిక. అలాగే వివేకానందుని ఏమంటాడు, ఈ భూమి మీద భారతదేశంలో ఉన్న ప్రతివాడు ఇంతటి వాడు అయ్యేంతవరకు నేను కుక్కనైనా పుడతాను, అది కూడా కోరిక. అలాగా పుట్టడము అనే ఒక ప్రక్రియ ఎక్కడైతే ఉందో అక్కడ ఖచ్చితంగా ఒక కోరిక ఉంటేనే పుట్టుతూ ఉంటుంది. మరి కృష్ణుడు రాముడు ఇలాంటి వాళ్ళు పుట్టారు కదా, వాళ్ళ కోరికలు ఉంటాయా అంటే వాళ్ళకి లేదు కోరిక, మనకుంది కోరిక. మనం భూభారం తగ్గించమని భూమి అడిగింది, భూమి మీద ఉన్న సాధు సంతులు అందరూ కూడా ఈ దాష్టికం మేము భరించలేకపోతున్నాం, యజ్ఞయాగాదులు జరగట్లేదు అన్నట్టు దేవతలు ఇటు మనుషులు ఇటు భూదేవి అందరూ మొరబెట్టుకుంటే వీళ్ళ కోరికను అనుసరించి భగవంతుడు అవతరిస్తాడు. అలాంటివన్నీ కూడా ఎంతటి వాళ్ళైనా సరే కోరిక అనే మూడు అక్షరాలకి, పుట్టుక అనే మూడు అక్షరాలు రిజల్ట్గా ఉంటాయన్నమాట. ఇదంతా కూడా ఈ కోరిక అనేది మనకు సింబల్ ఆఫ్ డిజైర్ ఈస్ డిపిక్టెడ్ బై టార్స్ అంటే వృషభ రాశి అనమాట. దీనికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే కళాత్మకంగా ఉంటుంది, అంత సుందరంగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. ఇవి తర్వాత తర్వాత డీల్ చేద్దాం. ఆ సాధకుడిలో మామూలు కోరికలు ఏవైతే ఉన్నాయో, మామూలు కోరిక అంటే ఒక జంతువుకి మనిషికి భేదం ఉండదు. ఎలాగంటే కామం, నిద్ర, ఆహారం, భయం, మైథునం, వీటిల్లో ఏవి తేడా లేకుండా ఒక జంతువుకి మనిషికి ఎలా ఉంటాయో వాటికి సంబంధించిన కోరికలే సాధారణ వ్యక్తికి ఉంటే అది మామూలు కోరికే లెక్క. అలాగే ఒక సాధకుడు ఉన్నాడు అనుకోండి, ఆ సాధకుడు నేను ఇలాగ భౌతిక జీవితం చాలా గడిపాను చాలు, దీంట్లో ఏమీ రుచి లేదు, నేను అంతర్ముఖుడిని అవ్వాలి, ఏ రకంగా అయినా సరే నేను పుట్టుకు కారణం ఏంటో తెలుసుకోవాలి, ఇలాగ ఒక ధ్రువుడు ఉన్నాడు. ధ్రువుడికి చిన్న కోరిక కలిగింది. ఏమిటి ఆ కోరిక? తండ్రి తొడ మీద కూర్చోవాలని. తండ్రి తొడ మీద కూర్చోవాలనుకుంటే ఏమైంది, అక్కడ వాళ్ళకి ఆయనకి రెండో తల్లి ఉంది. ఇదివరకు పూర్వం అంటే రాజులు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. సుమతి ధ్రువుడి యొక్క తల్లి, ఇంకొక ఆవిడ సవత్తల్లి. ఆ సవత్తల్లి ఏం చేసిందంటే, టట్ నువ్వు కూర్చోవడానికి వీల్లేదు, మీ తండ్రి తొడ మీద మా అబ్బాయి కూర్చోవాలి అని చెప్పి వీడిని కాస్త పంపించేస్తుంది. అప్పుడు ఈ ధ్రువుడు చిన్నపిల్లవాడు ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మ అమ్మ, నేను నాన్నగారు తొడ మీద కూర్చుందాం అనుకున్నాను, మా చిన్నమ్మ ఏం చేసిందంటే నువ్వు కూర్చోడానికి వీల్లేదు, నీకు అర్హత లేదు పో అంది, తమ్ముడు కూర్చోబెడతానంది, నేనేం చేయాలమ్మా అన్నాడు. సుమతి అనగానే అక్కడ మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఆవిడ మతి చాలా మంచిదని అర్థం. మన మనస్సు కూడా సుమనస్సు అవ్వాలని రుద్ర సూక్తం చెప్తుంది. మన మనస్సులు సుమనస్సులు కావాలని మనం రోజు ప్రార్థన చేసుకోవాలి. గాయత్రి మంత్రం చేస్తూ మా బుద్ధులు సన్మార్గం వైపు ప్రేరేపించని అడుగుతున్నట్టే మా మనస్సు సుమనస్సు కావాలి. అంటే మనకు మంచి సంకల్పాలే రావాలి. అసలు సంకల్పాలు లేకుండా పోకూడదు. సంకల్పాలన్నీ శివ సంకల్పం వస్తూ శివుడు ఎలాగైతే లోక కళ్యాణం కోసం హాలాహలాన్ని తన గరళాన్ని కంఠంలో పెట్టుకుని లోకాలన్నింటినీ రక్షించాడు, అలాగ నేను కూడా లోకులందరినీ లోకాలన్నింటినీ రక్షించటానికి కంకణబద్ధుణ్ణి గురువుగారు ఆదేశాను సార్, గురువుగారి కార్యక్రమంలో ఇలా పనిచేయడానికి సిద్ధుణ్ణి అని మనం మనకి మనం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఎవరికి ఇవ్వక్కర్లేదు ప్రతిజ్ఞ. అది చూసి గురువు సంతోషిస్తాడు, ఓహో వీడు పనికొస్తాడు, ఎందుకంటే నువ్వు ఆ రోజు ప్రతిజ్ఞ చేసావు అంటే నిజంగా మన లోపల నుంచి రావాలి తప్ప ఎవరో చెప్పారను, వింటే బాగుందను, వాడు దూకాడు కాబట్టి నేను దూకుతానను, ఒకడు చేస్తే నేను చూశాను చేస్తానను అంటే పులిని చూచి నక్క వాత పెట్టుకోవడం, అలాంటిది సాధన విషయంలో ఎక్కడా కూడా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వదు, అంటే ఫలవంతం కాదు. కానీ సాధన విషయంలో ఇలాంటి పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు అలా చూసి ఇంకొకరిని వీళ్ళు ఫాలో అయ్యి నిజంగా సీరియస్గా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాగ ధ్రువుడు కాస్త ఆయనకున్న చిన్న కోరిక, తండ్రి తొడ మీద కూర్చోవాలనే కోరిక, వాళ్ళ తల్లి ఏం చెప్పింది, నువ్వు నాన్నగారి తొడ మీద కూర్చోవడం ఏంటి, నీకు కావాల్సింది ఏంటి అసలు, గుర్తు తెచ్చుకో. అందుకని నువ్వేం చేస్తావంటే ఈ చిన్న కోరిక కాదు, ఏ కోరిక అన్నా కావాలంటే నువ్వు నారాయణుణ్ణి ఆశ్రయించు అని చెప్పి తపస్సు చేసుకో, అడవులకు వెళ్ళు అని చెప్తుంది. ఎక్కడన్నా తల్లిదండ్రులు అడవులకు పొమ్మని చెప్తారు పిల్లలు, ఈ కాలంలో అయితే అమెరికా వెళ్ళు అని చెప్తారు, అంతే తప్ప అడవులకు వెళ్ళను. రెండింటికి ఆకారమే స్టార్టింగ్. కానీ మనకు అలాంటి ధ్రువుడి తల్లి లాంటి తల్లి, ధ్రువుడి తండ్రి లాంటి తండ్రి ఉంటే మనం కూడా ధ్రువు నక్షత్రం ఎలా అయితేందో, ధ్రువుడు ఎలా ఉన్నాడో అలా అయిపోతాం. మాస్టరు మొదట్లో అంటుండేవారు, ఇలాగ ఎవరన్నా చెప్తే చిన్నప్పుడు చాలా మెచ్చుకుంటారు, కొంచెం పెద్ద అయ్యి అవే ఫాలో అవుతుంది, వచ్చి ప్రతి సన్నాసులు అయిపోయేటట్టుకున్న మేమందరం ఏమైపోతాం అని భయపడిపోయి వాడిని వెళ్ళి వెనక్కి లాగేస్తాం సార్. ఓ ప్రహ్లాదుడిలాగా అయిపోయానుకో తండ్రి గతి ఏంటి, ఓ ధ్రువుడిలాగా అయిపోతే మా సంగతి ఏంటి, ఇలాగ ఏడుస్తారు తల్లిదండ్రులు అని చెప్తుండేవారు. ఈ ధ్రువుడు ఏం చేసేటప్పుడు తపస్సు చేసుకుని సాక్షాత్ పరబ్రహ్మాన్ని దర్శించి ఈ లోకాలన్నిటికీ ఉచ్చమైన స్థానం ఏదైతే ఉందో ఆ ఉచ్చస్థమైన స్థానాన్ని అలంకరించాడు, ధ్రువస్థానాన్ని. ఆ ధ్రువస్థానాన్ని అలంకరించడానికి కూడా కారణం తండ్రి తొడ మీద కూర్చోవాలి అని చిన్న కోరిక. ఆ చిన్న కోరికని అలాగా మార్పు చేసుకోగలిగాడు. దాన్నే ఇక్కడ ఏం చెప్తారంటే ద డిజైర్ లీడింగ్ టు యాస్పిరేషన్. డిజైర్ ఎప్పుడు కూడా యాస్పిరేషన్కి లీడ్ చేస్తుంది. యాస్పిరేషన్ అంటే ఏంటి, ఆకాంక్ష. మొట్టమొదటి కోరిక ఉంటుంది, తర్వాత ఆకాంక్ష ఉంటుంది. ఆకాంక్ష ప్రబలంగా ఉంటుంది, అవ్వాలి అవ్వాలి అవ్వాలి, నేను ఏమైనా ఫస్ట్ రావాలి, ఎంసెట్లో ఫస్ట్ రావాలి, లేదా ఇంకో ఏదో పీజీ సెట్లో ఫస్ట్ రావాలి, ఇలాగ లేదా అందరికంటే నేను వీర శిష్యుడిని అయిపోవాలి, అందరికంటే బాగా పనిచేయాలి నేను, ఇలాంటి యాస్పిరేషన్స్ ఇవన్నీ తప్పు కాదు. ఈ యాస్పిరేషన్ ఎవరికి ఉంటుందంటే సాధన చేసుకునే సాధకుడికి ఉంటుంది, కోరిక ఎవరికి ఉంటుందంటే సాధారణ వ్యక్తికి ఉంటుంది. ఇవన్నీ పోయి సంకల్పశక్తితోటి పనిచేసేది ఎవరికి ఉంటుందంటే గురువులకు ఉంటుంది, దీక్షితులకు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, సంకల్పిస్తారు అంతే తప్ప వాళ్ళకి యాస్పిరేషన్స్ డిజైర్స్ ఏమి ఉండవు. గురువులకి యుగ నిర్మాణ యోజన సత్సంకల్పం అన్నారంటే, యుగ నిర్మాణ యోజన సత్సంకల్పం, ఆ సంకల్పంలో ఏవైతే చెప్పారో అవన్నీ అలాగే జరిగిపోతాయి అంతే. దానికోసం యాస్పిరేషన్స్ ఇలాంటివి ఏమి ఉండవు, ఇంకా ఆ ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది గురువుల పని. గురువుల పని చెయ్యాలి అనే ఆకాంక్ష శిష్యులకు ఉంటుంది. ఇవేమీ లేకుండా ఊరికే తమ కోరికలు తీర్చుకోవటం అనే, కోరిక తీర్చుకోవటం అనే పద్ధతి మటుకు మామూలు వాళ్ళకు ఉంటుంది. ఈ మూడు మనం ఈ వృషభ రాశిలో చూడవచ్చు. అంటే ఒకే వృషభ రాశిలో మూడు రకాలుగా జరుగుతుంటాయి. ఏదైనా సరే సృష్టిలు జరిగే ప్రక్రియ అయినా సరే, ఏ కార్యక్రమం అయినా సరే, ఏ చిన్న సంఘటన కానీ పెద్ద సంఘటన కానీ ఏదైనా సరే మూడే. ఆ మూడే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఒకటి డిజైర్ అంటే మన కోరిక, రెండు యాస్పిరేషన్ ఆకాంక్ష, తర్వాత ఒక డైరెక్షన్. ఇందాక విల్ చెప్పుకున్నాం, అది గురువులది. మామూలుగా ఒక డైరెక్షన్, డైరెక్షన్ లేకుండా కోరిక ఉంటుందా, ఉండదు. ఎందుకంటే నాకు ఇల్లు కావాలి. ఇల్లు కావాలంటే ఎలాంటి ఇల్లు కావాలి, ఈ 3 బెడ్రూమా 2 బెడ్రూమా 4 బెడ్రూమా, లేదా ఒక పెద్ద విల్లా కావాలా, ఎకరం మధ్యలో కట్టుకోవాలా, లేదా ఒంటి స్తంభం మేడ కట్టాలా, 7 అంతస్తులు ఉండాలా, దాంట్లో ఏమేమి ఉండాలి, ఎలాంటి లోపల ఫర్నిచర్ ఎలా ఉండాలి, దాని ఫినిషింగ్ ఎలా ఉండాలి, లోపల ఎమ్యూనిటీస్ ఏమేమి ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అలాంటి డైరెక్షన్ లేకుండా ఒక డిజైర్ ఉండదు, అలాగే ఒక యాస్పిరేషన్ లేకుండా ఒక డిజైర్ ఉండదు. యాస్పిరేషన్ అంటే గురువు గారు ఇచ్చిన కార్యక్రమాలు ఇన్ని ఉన్నాయి, దీంట్లో నేను ఇచ్చేస్తాను ఏమైనా సరే. ఒక మనకు యాస్పిరేషన్ ఉంది, ఆ యాస్పిరేషన్కి ఒక డైరెక్షన్ ఉండాలి. ఊరికి ఎటు పడితే అటు, ఏది పడితే అది, అఫజైడ్గా చేస్తే దాని రిజల్ట్ ఏమి ఉండదు. కాబట్టి డైరెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఒక పర్టికులర్ గోల్ రీచ్ అవ్వటం అనేది ఉంటుంది. ఇదిగో గురువుగారు ఏం చెప్తున్నారు, గాయత్రి మంత్రాన్ని ఫలానా సంవత్సరంలోగా అందరికీ అందజేయండి, ఆ తర్వాత చెప్పిన వేస్ట్. కాబట్టి ఏమైంది, మనకు గురువు కార్యక్రమం చేయాలని ఒక యాస్పిరేషన్ ఉంది, గురువు కార్యక్రమం ఏమిటో తెలుసు, దానికి డైరెక్షను అక్కడ ఇవ్వబడింది ఆల్రెడీ. అలాగే సత్సంకల్పాల్లో ఒక డైరెక్షన్ ఏంటంటే, మనం మారితే యుగం మారుతుంది. మనం మారితే అనే మాట ఎక్కడైతే మనం వాడతామో, మనం ఏమనుకుంటామంటే మనం చూసేవాళ్ళు మారలేదు అనుకుంటాం. అది మనం ఎవరిని చూస్తున్నామో వాళ్ళు మారటం గురించి చెప్పలేదు గురువు గారు. ఆ డైరెక్షన్ ఈజ్ టువర్డ్స్ యువర్ ఓన్ సెల్ఫ్. నీలో మార్పు వచ్చిందా లేదా అది చూసుకోవాలి తప్ప, నా పక్కవాడు మారలేదు, ఇన్ని రోజుల నుంచి ఇంతకాలం నుంచి గాయత్రి పేరు వారికి వస్తున్నారు వాళ్ళు అలాగే ఉన్నారు, అలాంటి అక్కర్లేని విషయాలు మనకు. పక్కవాడి గురించి ఆలోచించడం మొదలు పెడితే మనం ఆలోచించుకోవడం మానేసాం, మనకేమి ఎదుగుదల ఉండదు. తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగరు, అంటే తప్పు అనటం కాదు ఇది. కాకపోతే మనం మారామా లేదా అని చూసుకోవాల్సింది పోయి, పక్కవాడు మారాడా లేదా అని చూసే ఒక అనవసరమైన వ్యాపకంలో దిగకూడదు. ఇది అయిన తర్వాత డిజైర్, యాస్పిరేషన్ అండ్ డైరెక్షన్, ఈ మూడింటితోనే మాత్రమే సృష్టిలో కార్యక్రమాలన్నీ జరుగుతాయి. సృష్టి కూడా అలాగే జరుగుతుంది. సో కామయత సహ అతడు, సో కామయత సహ కామయత ఏమని అనుకున్నట్ట, ఇది సృష్టించాలి అనుకున్నట్ట. సో దేర్ ఈజ్ ఎ డిజైర్ టు క్రియేట్. దానికి ఒక డైరెక్షన్ ఉంది. ఏంటంటే ఎందుకోసం ఇదంతా అంటే ఆనందం కోసం. ఎవరి ఆనందం కోసం అంటే ఆయన ఆనందం కోసం. భగవంతుడు తా ఆనందం కోసమే తాను ఇదంతా చేస్తున్నాడు. మరి ఆనందం కోసం చేస్తుంటే ఈ మధ్యలో ఈ గోళంతా ఏంటండి, రకరకాల ఇబ్బందులు కలిగించే సంఘటనలు ఇవన్నీ అంటే, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా ఏదైనా సరే, ఒక వస్తువు ఏదైనా సరే వైబ్రేషన్స్ని ఇట్ త్రోస్ సమ్ వైబ్రేషన్స్ కంటిన్యూస్లీ. దాంట్లో నుంచి 2 రకాలు ఉంటాయి ఇప్పుడు, ఒకటి పాజిటివ్, 2 నెగిటివ్. పాజిటివ్ తీసుకున్న వాళ్ళ వల్ల మంచి జరుగుతుంది, నెగిటివ్ తీసుకున్న వాళ్ళ ఇబ్బందులు కలుగుతాయి, లేకపోతే అధర్మం వస్తుంది. అధర్మం అంటే ఏంటి, ఏవి 2 కలపకూడదో, ఏవి 2 3 కలపకూడదో, అవి కలపడం అధర్మం, ఏవి ఏవి కలపచ్చు అవి ధర్మం. సపోజ్ నిప్పు మండుతుంటే దాంట్లో ఉప్పు వేసాం అనుకోండి, 2 కలపచ్చా కలపకూడదా అంటే కలిపితే ఏమవుతుంది, పటపటపటపు వెళ్తుంది. అలా కాకుండా నిప్పులో నెయ్యి వేసామనుకోండి, నిప్పు బాగా వెలుగుతుంది. 2 కలిపాం ఒక చోట బాగా వెలిగింది, ఇంకో 2 కలిపాం దాంట్లో టపటపా పేలి ఇల్లు అంత గందరగోళం అయిపోయింది, మనకు కూడా ఇబ్బంది అయింది. మొదటిది ధర్మం, 2వది అధర్మం. అలాగే సృష్టిలో కొన్ని గుణాలు ఉన్నాయి, సృష్టిలో కొన్ని గుణాలు ఉన్నాయి, దాంట్లో ఏదేమి కలపచ్చు ఏదేమి కలపకూడదో తెలుసుకొని అవి మాత్రమే కలపాలి, అప్పుడు ధర్మంగా ఉంటుంది. ఏమి కలపకూడదు అవి కలపకుండా ఉంటాం, కలపడం వల్ల అధర్మం వస్తుంది, అది ధర్మానికి అధర్మానికి ఉన్న సన్నటి తేడా. ఈ రకంగా డైరెక్షన్ ఉంది సృష్టికి, లీల ఇదంతా అని చెప్తారు మహాత్ములు, ఆనందం కోసం ఇదంతా సృష్టించబడింది కాబట్టి కోరిక. నెక్స్ట్ సంకల్పించాలని కామేశ్వర కామేశ్వరులు అంటారు, అందుకని భగవంతుని కామేశ్వర అంటే ఆయన కోరుకున్నాడు, అది ఆ కోరికను తీర్చి సృష్టి అంతా చేసే శక్తిని కామేశ్వరి అంటారు. కామేశ్వర కామేశ్వరుల కలయిక వల్ల ఈ సృష్టి అంతా వచ్చిందని మనకు సౌందర్య లహరిలో ఉంటుంది. ఈ రకంగా ఈ దిశ సాధకుడికి ఎలా ఉంటుందంటే, గురువుగారి కార్యక్రమాలు కానీ ఏ గురువు కార్యక్రమం అయినా సరే అదంతా భగవంతుడి కార్యక్రమమే అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మా గురువుగారు ఈ కార్యక్రమం ఇచ్చారు, ఇంకోళ్ళు ఎవరో తీసాంగల్ సొసైటీ వాళ్ళు ఆ కార్యక్రమం ఇచ్చారు, లేకపోతే లాహిరి మహాశయులు ఈ కార్యక్రమం ఇచ్చారు, ఇలా కార్యక్రమాలు వేరు కాదు. ఒక స్కూల్ కాలేజీలో చదివితే మనకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, సపోజ్ బీఎస్సీ బీకామ్ వీటిలో చేరితేనే మనకు 4-5 సబ్జెక్టులు చదవాలి. అలాగే పీజీలో ఒక స్పెషలైజేషన్ ఉంటుంది, పిహెచ్డీలో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఒక పర్టికులర్ ఒక్కటే పాయింట్ తీసుకుని దాన్ని బాగా మనం అన్ని రకాలుగా కనుక్కుంటాం, కొత్త విషయం దాంట్లోంచి తీస్తాం. ఇలాగా మనం కూడా ఈ సాధనా పథంలో వెళ్తున్నప్పుడు ఒక్కొక్క గురువు చెప్పేది నేర్చుకోవడంలో ఏమి దోషం లేదు, గురువుగారు కూడా అదే చెప్తారు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాను, ఏబిసిడీలు ఎల్కేజీ చదువుకున్నాను, అదే నా గురువు అంటే కుదరదు, ఆ తర్వాత వచ్చేవాడు కూడా నీ గురువే. కాబట్టి మొదట చిన్నప్పుడు నేర్చుకున్నది, ఆ తర్వాత పెద్ద ఇదే నేర్చుకున్నది, అలా నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి గురువులు కూడా దత్తాత్రేయ స్వామి చెప్పుకున్నారు, 24 గురువులు ఉన్నారు నాకు, అందుకని మనకు అలాంటి శంక ఏమి ఉండక్కర్లేదు, నాకు ఇంకో గురువు వస్తే ఎలాగా. ఇదంతా కూడా దివ్య ప్రణాళికకు అనుగుణంగా మన జీవితం మొత్తం మార్చుకోవడం అనేది దిశ, మన జీవితాన్ని మలుచుకోవడం అనేది దిశ. ఇది గురువుగారి జీవిత చరిత్రలోనే కల్పిస్తుంది, గురుదేవులు నాకు కనిపించారు, ఆ ప్రకాశపుణ్యం యొక్క ఆ దివ్య ఆత్మ యొక్క ఆదేశం నా జీవితానికి ఒక డైరెక్షన్ చూపించింది. ఎంతవరకు ఎవరైతే నా వాళ్ళు అనుకున్నారో వాళ్ళందరూ నా వాళ్ళు కాదు, ఈయనే నా వాడు, ఈయన చెప్పినట్టే నా జీవితం నడుస్తుంది. సో ఇక్కడ ఒక గురుదేవులు వారి గురుదేవులు వారికి ఏమి ఇచ్చారో దాన్ని నెరవేర్చాలి అనే సంకల్పము, డిజైర్ యాస్పిరేషన్ విల్ చివరిది, ఆ విల్ దాని తగ్గట్టు డైరెక్షన్ జీవితం మొత్తం ఆ రకంగా మలిచేసుకున్నారు. అలాగా మనం కూడా మన నచ్చిన గురువు యొక్క కార్యక్రమం ఎన్నుకున్నప్పుడు దాన్ని పాటించాలంటే మన జీవితంలో కూడా కావలసిన మార్పులు చేసుకుని తీరవలేదు. అలా కాకపోతే ఏమవుతుందంటే ఒకటి మిస్ అవుతుంటుంది, యాస్పిరేషన్ ఉంటుంది కానీ చెయ్యాలి చెయ్యాలి చేస్తూ ఉంటాం కానీ డైరెక్షన్ ఉంటుంది. డైరెక్షన్ ఇన్ ది సెన్స్ డైరెక్షన్ ఇన్ ఆల్ ప్లేన్స్, అంటే మన జీవితం మొత్తం అటువైపు తిరగాలి తప్ప కొంచెం అటు తిరిగి కొంచెం ఇటు తిరిగి ఉండకూడదు. అదే అరవిందులు ఎంత బ్యూటిఫుల్గా చెప్తారంటే, మనం సమర్పణ చేసుకున్నాం అంటాం, సమర్పణ చేసుకున్నాం అంటే ఏం చేస్తామంటే గురువుగారే చూసుకుంటారు అన్నీ, మా సంగతులన్నీ ఆయనకే వదిలేసాం, సర్వసంగ పరిత్యాగం కాదు సర్వస్వ శరణాగతి అంటాం అని అన్ని పనులు ఆయనకేం చెప్తాంలేండి, కొన్ని మనం చేసుకుంటాము. అన్నీ ఆలోచించడానికి ఆయన ఎక్కడ టైం ఉండదు, బోల్డ్ పనిలో ఉంటాడు, ఓ వాళ్ళకి బోల్డ్ కార్యక్రమాలు ఉంటాయి, అందుకని ఈ పార్ట్ వరకు ఆయనకి అప్పచెప్పేశాను, ఈ పార్ట్ నేనే చూసుకుంటాను అంటా ఉంటాను. అలా చేస్తే అది హాఫ్ హార్టెడ్ అటెంప్ట్ లాగా ఉంటుంది తప్ప ఫుల్ కాదు. ఆ హాఫ్ హార్టెడ్ అటెంప్ట్కి హాఫ్ హార్టెడ్ అటెంప్ట్ ఆఫ్ వాట్ సరెండర్, అది హాఫ్ సరెండర్ ఫుల్ సరెండర్ కాదు. గురువుగారు దానికి డెఫినేషన్ ఎలా ఇచ్చారు సరెండర్ గురించి, నా వైపు నుంచి ఏమి అడగను, ఆయన వైపు నుంచి ఆయన ఏం చెప్తే చేస్తాను అంతే. అది రావడానికి పూర్వజన్మ విశేషం, గురువు అనుగ్రహం, తల్లిదండ్రుల వల్ల వచ్చిన మన సంస్కారాలు ఇవన్నీ పనికి వస్తాయి. ఈ రకంగా మనం ఆ యాస్పిరేషన్తో పాటు దిశ, మన జీవిత విధానం ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతిసారి. రామకృష్ణ పరమహంస గారు అంటారు, ఆయన రోజూ చెక్ చేసుకునేవారు, ఆయనకి అహంకారం వచ్చిందా అని చెక్ చేసుకునేవారు. ఎప్పుడైనా ఆయనకి పఠన విషయాలు కనుక ఆయన మనసులోకి వచ్చాయంటే వెంటనే ఆయనకి అనారోగ్యం వచ్చేసేది, అహంకారం వచ్చిందంటే అనారోగ్యం వచ్చేసేది, కోరిక తీర్చుకోకపోతే దానివల్ల దుఃఖానికి హేతు అని చెప్పి వెంటనే ఆయనకు ఒక స్వీట్ తినాలనిపించింది, గబగబా వెంటనే తినేశారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే చిన్న చిన్నవి మన సాధనకి, ఇది ఎందుకు చెప్తున్నారంటే ఒకసారి రామసుబ్బయ్య మాస్టర్ వీళ్ళందరూ తెనాలి వెళ్ళి పెసరట్లు వేయించుకుంటున్నారు ఒక చోట. అదేమిటి ఈ పెసరట్టు తినాలంటే తెనాలి వెళ్ళాలా అంటే ఎవరో చెప్పారు తెనాల్లో పెసరట్టు బాగుంటుంది, పెసరట్టు తినాలి. ఇప్పుడు వెంటనే మనకు ఒక కోరిక వచ్చింది. ఇప్పుడు తినలేదు అనుకోండి, సపోజ్ ఈ శరీరం వదిలేసాం, ఆ పెసరట్టు తినాలి అనే కోరిక తీర్చుకోవడానికన్నా పుట్టాలి మళ్ళీ. ఆ ఒక్క కోరికే ఉంటుంది, పెసరట్టు తినంగానే పోతాడు మళ్ళీ, ఆ శరీరం వదిలేస్తాడు ఆ వ్యక్తి ఎవరైనా సరే. అవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ వృషభరాశి ప్రభావం వల్ల మనం మనలో కోరిక సృష్టిలోనే ఉన్నది, మనకొక్కడికి కాదు సృష్టి మొత్తానికి ఇది వృషభరాశి. అలాగే మేషరాశి ఈ రెండు కూడా వీటిల్లో సూర్యుడు చరిస్తున్నప్పుడు మనకు చైత్రమాసం వస్తుంది. చైత్రంలో ఈ చైత్రం వైశాఖం కలిపి మనకు వసంత ఋతువు కదా, చైత్రం వసంత ఋతువు, వసంతం వసంతో అశ్యాసీదాద్యం గ్రీష్మ యుద్ధశ్రద్ధవి అని మనకు పురుష సూత్రంలో ఉంటుంది. వసంతం ఆద్యం లాంటిది, ఆద్యం అంటే నెయ్యి. ఒక యజ్ఞ అగ్ని బాగా ప్రచురిల్లాలంటే నెయ్యి పోయాలి. అలాగే ఈ శరీరంలో నెయ్యికి గుర్తుగా శుక్రం ఉంటుంది. అంటే ఒక కొత్త శిశువు భూమి మీదకి రావడానికి కావాల్సిన శక్తి అంతా దాంట్లో ఉంటుంది. ఇలా ఈ రకంగా అగ్ని ఏమేమి పనులు చేస్తుందో ఆ మనకు చైత్ర వైశాఖ మాసాలు, వసంత నవరాత్రులు, వసంత నవరాత్రుల సాధన అదంతా కూడా చైత్రంతో మొదలవుతుంది. వైశాఖంలో వైశాఖ పౌర్ణమి వస్తుంది. అప్పుడు ఈ మొట్టమొదటగా వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధుడు ఒక వెలుగు రూపంలో వచ్చి ఎవరెవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అలాంటి వృషభ రాశిలో ఎవరన్నా పుడితే, వృషభం లగ్నంగా ఉన్నవాళ్ళు కానీ, వృషభంలో సూర్యుడు ఉండగా పుట్టిన వాళ్ళు కానీ, ఖచ్చితంగా ఒక డిజైర్ వెనకాల అందరికీ ఉంటుంది డిజైర్. వీళ్ళకి ఉండేది ఏంటంటే భగవంతుణ్ణి చూడాలి, భగవంతుణ్ణి దర్శించాలి. ఇది మనకు ఈ వృషభ రాశిలో చెప్పే కోరిక గురించి. అలాగే ఈ కోరికల్ని వీటిల్ని మరి మామూలుగా ఎలాగ మార్చుకోవాలి, మనకు వాటి నుంచి ఎలా బయటపడతాం అంటే, దీనికి శ్రీరామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు గురువుగారు చెప్పిన మాట ఉంటుంది. నీకు డబ్బు మీద డబ్బు చాలా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే చాలా లోభిగా ఉంటారు, ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. అలాగే నువ్వు నీ దగ్గర ఉన్న శక్తిని అంతటిని కూడా అటు ఇటు వేస్ట్ చేయకు, అది అంతా భగవంతుడి మీద తిప్పు, భగవంతుడిని చూడటానికి కావాల్సిన సాధనలు చేసుకోవడానికి వాడుకో. అలాగ లోభం వాడుకో, లోభాన్ని ఎలా వాడుకోమన్నారు, భగవంతుడిని చూడటానికి చేసే సాధనలో ఆ లోభత్వం అంటే శక్తిని ఎక్కువగా బయట ఖర్చు పెట్టకు, దేవుడి కోసం ఖర్చు పెట్టకు. అలాగే కామం, భార్య మీద కానీ, భార్య ఆడవాళ్ళైతే భర్త మీద కానీ కోరిక ఉంటే ఆ కోరికని భగవంతుడి వైపు తిప్పు, నువ్వే నాకు కావాలి అని అడుగు, నువ్వే కావాలి. సినిమాలో పాట ఉంటుంది సరే, నువ్వే కావాలి నువ్వే కావాలి. అలాగా భగవంతుడిని మనం అడగగలిగి ఉంటాం, నువ్వే కావాలి. మనం ఎప్పుడన్నా అడుగుంటామా భగవంత నువ్వే కావాలి నాకని, ఓయే భగవాన్ నువ్వు నాకు కావాలి. అవి అడగం, నాకేం కావాలంటే నాకు మంచి ఉద్యోగం కావాలి, నాకు మంచి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు ట్రాన్స్ఫర్ కావాలి, ప్రమోషన్ రావట్లేదు ప్రమోషన్ కావాలి, జీతం పెరగట్లేదు జీతం కావాలి, లేకపోతే ఇవేవి కాదు నాకు ఇంకోటి ఏదో కావాలి. అయితే ఈ మధ్య అందరూ కూడా చిలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్తున్నారని చెప్పి కొత్త వాళ్ళు చెప్పుకుంటున్నారు, నాకు వీసా కావాలి, వీసా కావాలంటే వెంకటేశ్వర స్వామి చూడాలట, చిలుకూరు వెళ్ళాలట. ఇలాగ అందరూ అది కావాలి ఇది కావాలంటారు తప్ప నాకు భగవంతుడు కావాలి అని ఎవరన్నా అడిగారా? వివేకానందుడు అడిగాడు. ఏమని నువ్వు భగవంతుని చూసేవారు అడిగాడు, ఎందుకంటే ఆయన కూడా చూడాలి కాబట్టి. అలాంటిది మనలో ఉన్న కామం ఏదైతే ఉందో రామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు గురువుగారు చెప్పింది, భగవంతుణ్ణి నేను చూడాలి, నాకు భగవంతుడు కావాలి అని మార్చుకో దాన్ని, నీలోని కామాన్ని. అలాగే మనలో ఉన్న క్రోధం, భగవంతుణ్ణి చూడటానికి అడ్డొచ్చే వాటి అన్నిటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద నువ్వు నీ క్రోధాన్ని ప్రదర్శించు. అంటే అర్థం అవి ఇవి పగల కొట్టేవని వాళ్ళని తిట్టమని కాదు, ఆ విఘ్నాలు ఏవైతే మనలోనే ఉంటాయి. క్రోధం అంటే ఒక శక్తి. ఏ రకంగా అయితే రావణాసురుడిని చంపాలో, చంపాలంటే ఎంతో కొంత క్రోధం ఉండాలి. అలాంటి మనలోనే అసురుని చంపడానికి ఆ శక్తిని వాడుకోవాలి, మనలో ఉన్న శక్తిని. ఆ రకంగా కోపాన్ని ఆ రకంగా వాడుకోవాలి, లోభాన్ని ఆ రకంగా వాడుకోవాలి, కామాన్ని ఆ రకంగా వాడుకోవాలి. ఇవన్నీ కూడా ఇంకా గర్వం, విభీషణుడు అంటాడు గర్వం గురించి చెప్తూ ఆయన, విభీషణుడు చెప్తాడు నేను రాముడికి తప్ప ఎవరికి నమస్కరించనని. మనం అంత గర్వపడక్కలే కానీ భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నాడు, అలాంటి అన్ని రూపాల్లో ఉన్న భగవంతుడికి నేను నమస్కరిస్తానని గర్వాన్ని వినయంగా మార్చుకొని చెప్పచ్చు. ఇవన్నీ కూడా మనకు ఈ వృషభ రాశిలో ఉన్న కోరికకి వేరు వేరు రూపాలు. కోరిక ఒకటే ఉంటుంది, అదే దీని మీద డబ్బు మీద కోరికనే ఒకటి అంటాం, అలాగే వ్యక్తుల మీద కోరికల్ని ఒకటి అంటాం, అలాగే ఆస్తిపాస్తుల మీద కోరికని ఒకటి అంటాం, అలాగే మనకు ఇంకా ఏముంటాయంటే దీంట్లో గర్వం ఉంటుంది. ఎలాంటి గర్వం? నేను ఫలానా వంశంలో పుట్టాను, మాది పెద్ద గొప్ప వంశం, నేను చాలా అందగాడిని, లేకపోతే నేను చాలా అందం గత్తెను, లేకపోతే నేను బాగా చదువుకున్నాను, నేను బాగా మూడంత సంపద ఉంది మాకు, ఇలాంటివన్నీ రకరకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక గర్వం కిందకి వస్తాయి, అహంకారం కిందకి వస్తాయి. అవన్నీ కూడా ఎలా మార్చుకోవాలంటే ఇవన్నీ భగవంతుడివి, ఆయన నాకు ఇచ్చాడు కాబట్టి నేను వాడుకోగలుగుతున్నాను. దీన్ని గురువుగారు ఏమంటారంటే, ఈ భగవంతుడు సృష్టించిన ఈ ఉద్యానవనం సుందరంగా ఉంచడానికి నువ్వు ఒక తోటమాలిలాగా పనిచేయి. అలాగే ఇంకో భాషలో ఏం చెప్తారంటే, ట్రస్టీగా పనిచేయి. ట్రస్టీ అంటే ఊరికే సంరక్షకుడు అంతే, దాని మీద ఆయనకి ఏం అధికారం ఉండదు. అలాగే నువ్వు ఈ సృష్టిలో వచ్చిన భగవంతుడి కార్యక్రమం చేయడానికి వచ్చిన ఒక వ్యక్తివి, ఈ సృష్టిని సృష్టిలో ఉన్న జీవుల్ని దీని అందాన్ని నువ్వు పరిరక్షించడానికి పనిచేసేవి, ఒక సంరక్షకుడిగా పనిచేయి అని చెప్తూ ఇందాక చెప్పుకున్నాం మనం, కామం, క్రోధం, లోభం, గర్వం ఇవన్నీ కూడా భగవంతుడి వైపు మరల్చు అని చెప్పిందే నారద భక్తి సూత్రాల్లో చెప్తున్నారు. అదేంటంటే, తత్తర్పిత అఖిలాచారస్యన్ కామక్రోధాభిమానాదివం తస్మిన్నేవ కరణీయం. అంటే అతనికి అర్పించబడిన కామం, అతనికి అర్పించబడిన క్రోధం, అతనికి అర్పించబడిన లోభం, అతనికి అర్పించబడిన మోహం, అతనంటే ఎవరు? భగవంతుడు. కాబట్టి ఇవన్నీ అతనికి అర్పించు అని నారద భక్తి సూత్రాల్లో చెప్పారు. అలాగా గురువుగారు రామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు సాధన చేశారు. అలాగే రామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు గురువుగారు చేసిన అనేకానేక సాధనలన్నీ కూడా ఈ రూపంలో, అంటే క్రైస్తవ పద్ధతిలో చేస్తే అని చెప్పి చేసి చూశారు. క్రీస్తు కనిపించాడు, వచ్చి ఈయన్ని బాగా కౌగిలించుకొని ఈయనలో కలిసిపోయాడు. అలా సమాధి స్థితిలో ఉండిపోయాను నేను. ఇక చాలా అందంగా ఉంటాడు కానీ ముక్కు కాస్త చప్పిడిగా ఉంటుంది. మామూలుగా మనం చూసే వాటిల్లో క్రీస్తుకి ముక్కు చాలా సూదిగా వేస్తారు, కానీ రామకృష్ణ పరమహంస గారు చెప్తారు కాస్త ఇక్కడ నొక్కుబడి ఉందిట. అలాగే మహమ్మడన్ పద్ధతిలో చేశారు. అలాగే రకరకాల పద్ధతుల్లో చేసి అన్నిటికీ గమ్యం ఒకటే అని తెలుసుకున్నారు. ఇక్కడ కూడా వృషభ రాశి ఎంత బాగా పనిచేసిందో శ్రీరామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు గురువుగారి జీవితం మీద మనం తెలుసుకోవచ్చు. ఆ పద్ధతిలో చేస్తే ఏమొస్తుంది అంటే అదే వస్తుంది, ఈ పద్ధతిలో చేస్తే ఏమొస్తుంది అంటే ఇదే వస్తుంది. అంటే ఏంటి, అక్కడ ఈ పద్ధతిలో చేయటం అనే ఒక కోరిక ఉంది, ఆ పద్ధతిలో చెయ్యాలనే ఆస్పిరేషన్ ఉంది, ఆ పద్ధతిలో చెయ్యాలని సంకల్పం ఉంది, ఆ పద్ధతిలోంచి ఒక డైరెక్షన్ పట్టుకుని ఎస్ ఆల్ లీడ్స్ టు దట్ ఓన్లీ అనే ఒక ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని మనకు ఒక సామెత ఉంది, అన్ని రోమ్కే తీసుకెళ్తాయి. అలాగే మనం అందరు దేవతల అందరూ ఏ సాధనలు చేసినా మొత్తం మనం భగవంతుని దర్శిస్తాము అనే దానికి రామకృష్ణ పరమహంస గారి జీవితం ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ. ఇంకా ఈ రాశిలో మొట్టమొదటిగా మనకు కోరిక దుఃఖానికి హేతు, కాబట్టి కిల్ అవుట్ డిజైర్ అని చెప్పి మనకు లైట్ ఆన్ ది పాత్ అనే పుస్తకంలో ఫిలాసఫికల్ సొసైటీ వాళ్ళు వేసిన దాంట్లో మొట్టమొదటి సూత్రం ఏంటంటే కిల్ అవుట్ డిజైర్, కిల్ అవుట్ అంబిషన్. ఇలాగా అంటే యాస్ట్రల్ బాడీ ఏదైతే ఉందో, వైటల్ బాడీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అదుపులోకి తెచ్చుకో అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ మొత్తం జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మొదటిసారిగా కూలంకషంగా ఈ కోరిక యొక్క అన్ని పార్శ్వాలు టచ్ చేసి దాని యొక్క సంగతి తెలుసుకొని మొట్టమొదట భగవంతుడిగా గౌతమ బుద్ధుడు ప్రవచించాడు. ఏమని, కోరిక దుఃఖానికి హేతు, దానివల్ల ఏమేం జరుగుతాయో అవన్నీ కోసకొచ్చినట్టు చెప్పి దేనివల్ల మనకు పరమపదం ప్రాప్తిస్తుందో దాన్ని తెలుసుకోవడం గురించి ఆయన బ్రహ్మాండంగా చెప్పారు. ధమ్మపదం అని చదవండి ఆ పుస్తకం. భగవద్గీతలో ఏం చెప్తారో స్వామి, మళ్ళీ అదే ఉంటుంది దాంట్లో కూడా, పేరు ధమ్మపదం. ధమ్మపదం అంటే వాళ్ళ భాషలో ధమ్మ అంటే ధర్మ, ధర్మ పదము, ధర్మం వైపు నడక, ధర్మం వైపు మార్గం, ధర్మ మార్గము అని చెప్పుకోవచ్చు తెలుగులో. తెలుగులో దొరుకుతాయి ధమ్మపదం అనే పుస్తకం. అలాగే ఇక్కడ ఏం చేశాడు, నెక్స్ట్ ఇంకొక ఆయన వచ్చాడు బుద్ధుడు తర్వాత క్రైస్ట్. అంటే ఈ మధ్యలో చాలామంది వచ్చారు, చాలామంది రియలైజేషన్ జరిగింది. కానీ క్రైస్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ కోరిక దానివల్ల వచ్చే బాధలు ఇవన్నీ బుద్ధుడు చెప్పి అందరికీ జ్ఞానం ప్రసాదించాడు. నెక్స్ట్ వచ్చి ఏం చేశాడు క్రీస్తు, ఆ కోరికని యాస్పిరేషన్గా ఎలాగ కన్వర్ట్ చేసుకోవచ్చు, యాస్పిరేషన్గా భగవంతుడి యొక్క ఆకాంక్షగా దాన్ని ఎలా మార్చుకోవచ్చు చెప్తూ దాన్ని భగవంతుడితోటి అనుసంధానం చేయటం ఎలాగో కూడా చెప్పి, భగవంతుడితో అనుసంధానం ఎలా జరుగుతుందంటే ప్రేమ ఉంటేనే జరుగుతుంది. మొట్టమొదటి బుద్ధుడు జ్ఞానం చెప్పాడు, క్రైస్ట్ వచ్చి జ్ఞానము ప్లస్ ప్రేమ చెప్పాడు. ప్రేమ అనేదానికి మనకు సరైన అర్థం ఈ భాషలో చెప్పుకోవాలంటే, ఒకళ్ళు ఒక ఐడియా చెప్పారనుకోండి, ఆ ఐడియా నచ్చితే ఏమవుతుంది, వాళ్ళ చుట్టూ మనం తిరుగుతాం, తెలియకుండా మెల్లిగా అది వాళ్ళకి మనకి మధ్యలో ఒక గట్టి సంబంధం ఏర్పరుస్తుంది. దట్ ఈస్ ఏ రకమైన మచ్చలు లేని ప్రేమ లాంటిది అన్నమాట. ఏ రకంగా కూడా దాన్ని తప్పు పట్టలేము. ఒక ఆదర్శం కోసం వాళ్ళు కలిసి ఉంటారు. ఒక ఇప్పుడు మాతా మీరరావు వచ్చారు అరవిందుల దగ్గరికి, అంతకుముందు ఆవిడ చిన్నప్పుడే బోల్డన్ని సార్లు కళలో రావడం, తర్వాత ఆవిడ బోల్డన్ని అనుభవాలు జరగడం, ఆ తర్వాత వరల్డ్ వార్లో వాళ్ళ ఆయన ఆవిడ ఒకసారి ఇటు వచ్చి మళ్ళీ జపాన్ వెళ్ళిపోయి మళ్ళీ ఇటు వచ్చి ఇంకక్కడే ఇక్కడే ఉండిపోవడం పాండిచ్చేరిలో ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు ఆయన కార్యక్రమం ఏదైతే ఉందో ఈయనకి, ఈవిడికి చిన్నప్పటి నుంచి ఎవరు కనిపిస్తున్నారో ఆయన ఈయనే కృష్ణుడు అని చెప్పి ఆవిడకి తెలిసింది. తెలిసి ఇంకా ఆయన దగ్గర ఉండిపోయింది. ఆ రకంగా అరవిందుల యొక్క భూమి మీద రావడానికి ఉన్న కారణం ఏదైతే ఉందో ఆ కారణం, ఆ కార్యక్రమం అంతా ఆవిడికి నచ్చింది. అది కూడా నా కార్యక్రమం కూడా ఇలాంటిది అని తెలుసుకుంది ఆవిడ. అందుకని ఏమైంది, వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు. గురువుగారు మాతాజీ క్రితం జన్మల్లో కూడా మీరిద్దరూ రామకృష్ణ పరమహంస శారదామాతగా ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగా మళ్ళీ చాలా బాగా కలిశారు. మళ్ళీ ఇప్పుడు మాతాజీగా గురువుగారుగా మీరే ఉన్నారు అని గురువుదేవులు చెప్తారు. అంటే వాళ్ళ ఇద్దరికి కామన్గా ఒకటే ఉంది, దాన్ని ప్రేమ, ఒక ఆదర్శము, ఒక సత్సంకల్పం ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని దాన్ని సాధించాలి, భూమి మీద వాళ్ళందరికీ ఇవ్వాలి అనే ఒక తపన ఏదైతే ఉందో దాన్ని ప్రేమ అంటాం. ఖచ్చితంగా డెఫినేషన్ చెప్పడం కష్టమని మాస్టర్ జ్వాలాకులు గారు కూడా చెప్తున్నారు. యూ కెనాట్ డిఫైన్ లవ్, యూ కెనాట్ డిఫైన్ విల్, బట్ యూ కెన్ సీ ది ఎఫెక్ట్స్ ఆఫ్ విల్, యూ కెన్ సీ ది ఎఫెక్ట్స్ ఆఫ్ లవ్. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. అందుకని క్రైస్ట్ చెప్పాడు, కోరికని యాస్పిరేషన్గా ఒక ఆకాంక్షగా మార్చుకోవచ్చు, దాన్ని మళ్ళీ భగవంతుడి సంకల్పంతో అనుసంధానం చేసి మనం కూడా భగవంతుడి తోటి ఒకటవచ్చు అని క్రైస్ట్ చెప్పాడు. ఇవన్నీ మనకు ఈ వృషభరాశి నుంచి తెలుసుకోవాల్సిన సంగతి. ఇంకా ఈ వృషభరాశి ద్వారా ఏమవుతుందంటే, రెండు వైపులు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ వృషభరాశి. అంటే ఇన్వల్యూషన్లోకి వెళ్ళొచ్చు, ఇవల్యూషన్లోకి వెళ్ళొచ్చు. పదార్థం వైపు పోవచ్చు, పరమాత్మ వైపు నడవచ్చు. పదార్థం వైపు పోతే ఏమవుతుంది, స్వార్థం. వృషభరాశిలో పుట్టిన వ్యక్తికి కనుక ఈ భగవత్ సంకల్పం ఒకటి ఉంటుంది, దివ్య ప్రణాళిక ఉంటుంది, ఇలాంటివి తెలియకుండా మామూలు జీవితం నడుపుతున్నప్పుడు అతనికి ఇవన్నీ తెలియదు. కాబట్టి ఏమవుతుందంటే, నేను అంతటి వాడిని అవ్వాలి, నేను ఇంతటి వాడిని అవ్వాలి, నేను మన దేశానికి నాయకుడిని అవ్వాలి, అయితే ఒక హిట్లర్ లాగా అవ్వాలి. హిట్లర్ అయ్యాడు కదా, హిట్లర్ అయ్యాడు, ముస్సోలిని అయ్యాడు, అలాగే ఇంకా ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా, నియంతల్లాగా అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళలో ఉన్న ఆ కరుడుగట్టిన స్వార్థం ఏదైతే ఉందో అది అందరికీ మూలం కోరిక. నా వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలి, అంతే. ఈ దేశం ప్రపంచం అంతా నా పాదాక్రాంతం అవ్వాలి. మనకు పురాణాల్లో రావణాసురుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు, రకరకాల వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఇలాంటి కోరికతోటే మొత్తం అందరినీ గడగడలాడించిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా కోరిక కోరిక అనే ఈ వృషభరాశి ప్రభావంతో ఉన్నవాళ్ళు. ప్లస్ వీళ్ళ మీద ఆ స్వార్థపరత్వం అయిన ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే పడుతుందో దానివల్ల అలా అయ్యి చివరికి ఏమవుతుంది, యుద్ధాల్లోకి దిగుతుంది. వరల్డ్ వార్స్ రావడానికి కారణం ఏంటి, చిన్న గొడవ. ఆస్ట్రియాలో చిన్న గొడవ అవుతుంది ఫస్ట్ వరల్డ్ వార్కి కారణం. వాళ్ళ రాజుని వీళ్ళు వాళ్ళు ఎవరో చంపేస్తారు, ఇంకా అంతే. అక్కడి నుంచి గొడవ పెద్దది పెద్దది ముదిరిపోతుంది, దేశాలన్నీ కొట్టుకుతాయి. సెకండ్ వరల్డ్ వార్ మళ్ళీ ఆ పాత సెకండ్ ఫస్ట్ వరల్డ్ వార్లో కుదుర్చుకున్న ఒక ఒప్పందంలో ఏవో వీళ్ళు ఒప్పుకోకుండా దాన్ని అధిగమిస్తారు, అతిక్రమిస్తారు, మళ్ళీ గొడవ మొదలవుతుంది, మళ్ళీ వరల్డ్ వార్ వస్తుంది. ఈ వరల్డ్ వార్స్ రావడానికి వీటికి కారణం ఏమిటంటే, శంబల శక్తి ఏదైతే ఉందో, శంబల అని మనందరం చాలాసార్లు విన్నాం. ఈ శంబల ఏం చేస్తుందంటే, పరమాత్మ సంకల్పాన్ని ఈ భూమి మీద జీవులకు ఇవ్వటానికి ఒక కేంద్రం. పరమాత్మ శక్తి మనలోకి రావాలంటే ఒక కేంద్రం ఎక్కడో చోటు ఉండాలి. మనం మాట్లాడుకోవాలంటే, సెల్ ఫోన్ మాట్లాడాలంటే సెల్ టవర్ ఉండాలి, అక్కడి నుంచి మనకు సిగ్నల్స్ పట్టుకోవడానికి వాటికి ఉంటుంది, లేకపోతే కష్టం. అలాగా ఈ శంబల యొక్క శక్తి ఏంటి, పరమాత్మ సంకల్పాన్ని మనందరికీ తీసుకొస్తుంది. ఏ తీసుకొస్తుంది అంటే, ఫస్ట్ అంటే విల్ పవర్ని తీసుకొస్తుంది. ఆ విల్ అనే దాంట్లో పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పట్టుకున్న వాళ్ళందరూ ఇలా యుద్ధాలు చేసేవాళ్ళు వీళ్ళు. కానీ ఆ యుద్ధం వల్ల జరిగేది ఏంటంటే, కొత్త యుగం రావడానికి, కొత్త సమాజం ఏర్పడటానికి, కొత్త నాగరికత ఏర్పడటానికి, వీటన్నిటికీ డెవలప్మెంట్స్కి పాతవన్నీ పోవాలి కాబట్టి. మహాకాలుణ్ణి నేను అని గురువుగారు చెప్తారు. అంటే అర్థం, డిస్ట్రక్ట్ చేసేవాడని మహాకాలుడు అంటే, మహాకాలుడు అంటే ఏదో ప్రొటెక్ట్ చేసేవాడు కాదు, గురువుగారే చెప్పుకున్నారు మహాకాలుడు అంటే ఇవన్నింటినీ నాశనం చేసేసేవాడు, ఎవరైతే ఎదురు తిరుగుతారో వాడిని నాశనం చేసి పాడేస్తాను. అలాగా ఈ యుద్ధాల వల్ల ఏమవుతుందంటే, మనిషి ఆలోచనలో మార్పు వస్తుంది, రీఓరియంట్ అవుతాడు. అంటే ఇదివరకు ఉన్న ఓరియంటేషన్కి ఇప్పుడు వ్యతిరేక దిశలో నడుస్తుంది బండి. నిజమా, ఎక్కడన్నా జరిగిందా అంటే మన దేశంలోనే జరిగింది. దీనికి గొప్ప ఉదాహరణ అశోక చక్రవర్తి. కళింగ యుద్ధంలో ఎంతో రక్తపాతం జరిగిన తర్వాత అది చూసి భరించలేక బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని బౌద్ధం వైపు తిరిగాడు. మరి అశోకుడు యుద్ధం వల్ల మారాడు. అలాగే మనం కూడా ప్రపంచ యుద్ధాలు రెండు జరిగినప్పుడు ప్రపంచ మానవాళి మొత్తం కూడా కొత్త యుగం వైపు, కొత్త నాగరికత వైపు అడుగులు వేస్తూ ఉన్నది. అది వరల్డ్ వార్ అయిన తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గమనిస్తే, ఎలాగెలాగ ఏ దేశాలు ఎలాగ డెవలప్ అవుతున్నాయి, వాళ్ళ ఆలోచన విధానంలో ఎలాంటి డెవలప్మెంట్ ఉంది, వాళ్ళ ఫారిన్ పాలసీ ఎలా ఉంది, వాళ్ళ ఇంటర్నల్ పాలసీ ఎలా ఉంది, ఇవన్నీ మనం స్టడీ చేస్తే ఆ ఎఫెక్ట్స్ మనకు అర్థమవుతాయి. అలాగే ఈ యుద్ధాల వల్ల ఏమవుతాయంటే, అనవసరమైన భావాలన్నీ పోతాయి. ఆ అనవసరమైన భావాలను కలిగిన వ్యక్తులందరూ కూడా నశిస్తారు. దానివల్ల కొత్త భావాలు పుట్టడానికి, కొత్త భావాలను అందిపుచ్చుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇది కూడా శంబల శక్తే. యుద్ధం వచ్చిందంటే శంబల శక్తి యొక్క నెగిటివ్ ఫోర్స్, కానీ ఆ నెగిటివ్ ఫోర్స్లోంచే కొత్త యుగం వస్తుంది కాబట్టి పాజిటివ్ ఫోర్స్. సో దుఃఖం వెంట సుఖము, సుఖం వెంట దుఃఖము, వెలుగు వెంట నీడ ఉంటుంది. వెలుగు లేదనుకోండి నీడకి అస్తిత్వం లేదు. కాబట్టి వెలుగు ఉండిందంటే అక్కడ నీడ ఉందా, ఉంటుంది. కానీ సూటిగా నడినెత్తి మీద వెలుగు పడుతుంది అనుకోండి, దానికి నీడ ఎక్కడ ఉంటుందంటే వాడితోనే ఉంటుంది, కాబట్టి విడిగా నీడ ఉండదు. అందుకని మిట్ట మధ్యాహ్నం అప్పుడు చేసుకునే ధ్యానం చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. పూర్ణిమ నాడు అంటే ఫుల్ మూన్ మెడిటేషన్ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో, మిట్ట మధ్యాహ్నం 12 కూడా ధ్యానం చేసుకుంటే ఆ ఫలితం పూర్తిగా వస్తుంది. అలాగే అర్ధరాత్రి చేసుకుంటే అమావాస్య నాడు చేసిన ఫలితం వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock చేసుకుంటే శుక్ల పక్షంలో వచ్చే అష్టమి నాటి ఫలితం వస్తుంది. అలాగే సాయంత్రం ధ్యానం చేసుకుంటే 6 సాయంత్రం సాయం సంధ్యలో కృష్ణపక్షంలో నాటి అష్టమి నాటి ఫలితం వస్తుంది. అష్టమికి గొప్పతనం ఏంటంటే అష్టమి కష్టనాశిని. అష్టమి కష్టనాశిని అంటే అష్టమి నాడు కృష్ణుడు పుట్టాడు, భూమి కష్టాలన్నింటినీ తీర్చిపడేసి అష్టమి కష్టనాశిని అంటారు. అలాగే అష్టమి నాడు వైద్యం చేయించుకొని మొదలెడితే తొందరగా తగ్గుతుంది. అష్టమి నాడు మెడిసిన్ తీసుకుంటే రోగాలు తొందరగా తగ్గుతాయి. ఇవన్నీ కూడా కొన్ని విశేషాలు. ఇంకా మిస్టరీ ఆఫ్ లైఫ్. మిస్టరీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, ఈ లైఫ్ ఉన్న మిస్టరీ ఏంటి, అదంతా కూడా ఈ వృషభ రాశిలో తెలుస్తుంది. మిస్టరీ ఆఫ్ లైఫే డిజైర్. అసలు డిజైర్ లేకపోతే సృష్టి లేదు. సహా అతడు కామయత, అతడు కోరుకున్నాడు, ఎవరైనా భగవంతుడు కోరుకున్నాడు కాబట్టి ఈ సృష్టి వచ్చింది. కాబట్టి సృష్టికి మూలమే కోరిక అయినప్పుడు మనం దాంట్లో ఉన్న మనకు కూడా అదే మూలం అవుతుంది. అలాంటి కోరికకి సంబంధించిన విశేషం, ఏ కోరికతో పుట్టాడు వీడు అని మనం వృషభరాశిని చూసి తెలుసుకోవచ్చు. ఇంకా సాధారణ వ్యక్తుల్లో ఇది కోరికగా, సాధకుడిలో ఒక యాస్పిరేషన్గా, అదే కనుక మాస్టర్స్లో సంకల్ప వ్యక్తిగా ఈ మొత్తం వృషభరాశి వ్యక్తమవుతూ ఉంటుంది. భగవంతుడి వైపు దృష్టి మరలుస్తాడా లేకపోతే పదార్థం వైపు తన జీవితం తన చిన్ననా పొట్టకి శ్రీరామ రక్ష అని బతుకుతాడా అనేది ఈ వృషభరాశిని చూసి తెలుసుకోవచ్చుట. అలాగే ఇంకా డివైన్ పర్పస్ అండ్ ప్లానింగ్. డివైన్ పర్పస్ ఏంటి? పర్పస్ అంటే ఒక పర్టికులర్ ఉద్దేశం అన్నమాట. ఇది ఏ ఉద్దేశంతో చేయబడుతుంది?
హలో అంకుల్,
ఆ
మధ్యలో ఒక 2-3 మినిట్స్ డిస్కనెక్ట్ అయిపోయారు కంప్లీట్గా మీరు.
ఓహో, పోలే మళ్ళీ చూద్దాం. ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు వస్తుంది కదా,
క్లియర్గా ఉంది అంకుల్.
అందుకని డివైన్ పర్పస్ అండ్ ప్లానింగ్ అనేవి రెండు కూడా ఈ వృషభ రాశిలో ఉన్నాయి. వృషభ రాశిలో డివైన్ పర్పస్, ఏం పర్పస్ తోటి చేస్తున్నాం ఇదంతా మనం అడిగామంటే మన దగ్గర సమాధానం ఉంటుంది కదా. అలాగా ఈ సృష్టి అంతా ఏ పర్పస్తో ఉన్నది దానికి సమాధానం మనం వృషభ రాశి ద్వారా తెలుస్తుంది. అలాగే ఒక ప్లానింగ్, ఇది కడుతున్నామండి ఈ పెద్ద బిల్డింగ్, ఇది ఏ పర్పస్, ఇది ఏం పర్పస్కి వాడతారండి మీరు అని అడిగితే, దీంట్లో పెద్ద లైబ్రరీ పెడదాం అనుకుంటున్నామండి, లేకపోతే దీంట్లో అన్నదాన కార్యక్రమం చేస్తామండి, లేకపోతే ఇక్కడ కళ్యాణ మండపం కడుతున్నామండి అంటే ఆ పర్పస్ అర్థమైపోతుంది. కళ్యాణం మండపం కడుతున్నామంటే దాంట్లో పెళ్ళిళ్ళు అవి చేస్తారండి కదా, దానికి తగ్గట్టుగానే లోపల ప్లానింగ్ ఉండాలి. అంతే తప్ప అన్నదానంకని చెప్పి కళ్యాణం కట్టినట్టు కడితే కష్టం, అన్నదానానికని లైబ్రరీకి కట్టినట్టు కడితే కష్టం. కాబట్టి పర్పస్కి తగ్గట్టుగా ప్లానింగ్ ఉంటుంది. సో పర్పస్ ముఖ్యం, దాన్ని అనుసరించి ప్లానింగ్ ఉంటుంది. అలాగే మనం కూడా మనం లైఫ్కి ఒక పర్పస్ ఏమిటి, వాట్ ఈజ్ ద లైఫ్ పర్పస్, నా లైఫ్ పర్పస్ ఏమిటి అంటే దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటాం. పర్పస్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్షన్. మన డైరెక్షన్ ఏమి నిర్ణయించుకున్నామో దాన్ని పర్పస్ అంటాం, దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అదంతా కూడా మనకు ఈ వృషభంలో వచ్చి తెలుస్తుంది. నా ప్రయత్నం స్వార్థమా లేకపోతే దైవీ ప్రణాళిక పనిచేయాలని ఉందా అనేది జీవుడి సంకల్పమా అనేది దీంట్లో తెలుస్తుంది. అలాగే దీంట్లో ఇంకా మనకు ఒక మన మీద పనిచేసే ఒక త్రిభుజం ఉంది, అదేంటంటే వృషభం, అలాగే సప్తమహర్షులు, అలాగే సప్తమాతృకలు. ఈ మూడింటి ద్వారా వచ్చే శక్తి మన మీద ప్రభావం చూపుతూ మనందరినీ కూడా ఈ పర్పస్ ఆఫ్ డివైన్ పర్పస్, డివైన్ ప్లానింగ్ వాటి వైపు మనల్ని నడిపిస్తుందన్నమాట. అవన్నీ మనకు తెలిసినా తెలియకపోయినా మన మీద పనిచేస్తున్నాయి. కాబట్టి గురువుగారు లాంటి మహాత్ములు మనకు పరిచయం అవడం, వాళ్ళ కార్యక్రమం మనకు తెలియటం, దాంట్లో మనకి ఇంట్రెస్ట్ రావడం, దాన్ని మనం ఎంతో కొంత పనిచేయడం దాంట్లో జరుగుతుంది. కాబట్టి మనకి ఈ ట్రయాంగిల్ పనిచేస్తుందని ఖచ్చితంగా నమ్మచ్చు. తర్వాత ఇక్కడ ఏంటంటే బంగారం ఏదైతే భూమిలో దొరుకుతుందో ఆ బంగారం అగ్ని వాయువు ఈ రెండింటి సంయోగం వల్ల భూమి లోపల అది బంగారం తయారవుతుందని శాస్త్రం చెప్తుంది. ఆ బంగారంలో ఆ బంగారంతో ఈ రాశి కూడుకుని ఉంది, ఎందుకంటే ఇది భూతత్వ రాశి కదా, ఈ భూతత్వ రాశిలో బంగారం కూడుకుని ఉన్నది అని చెప్తున్నారు. దీన్ని సాధనకి ఎలాగ మనం అన్వయం చేసుకోవాలి అంటే భూమిలో ఎలాగైతే బంగారాన్ని అన్వేషిస్తున్నామో అలాగే మనలో బంగారాన్ని అన్వేషించాలి. మనలో కూడా బంగారం ఉంటుందా అంటే మనలో బంగారం ఉంటుంది, మనలో ఇనుము ఉంటుంది, మనలో ఇత్తడి ఉంటుంది, మనలో రాగి ఉంటుంది, మనలో ఫాస్ఫరస్ ఉంటుంది, మనలో ఇంకా కాల్షియం ఉంటుంది, మనలో ఇంకా సిలికా ఉంటుంది అంటే ఇసుక ఇలాంటివన్నీ ఉంటాయి. మరి అన్నీ ఉంటే మాకు బంగారం ఎక్కడ దొరుకుతుందండి? భూమిని తవ్వితే దొరుకుతుంది. అలాగే మనలో కూడా భూమి అంటే ఈ శరీరము, ఈ శరీరంలో ఈ వృషభ రాశి మనకు బంగారు రంగుని చెప్తుంది. కాబట్టి ఆజ్ఞాచక్రంలో ఉంటూ ఏం చేయాలంటే ఈ బంగారాన్ని పట్టుకోవాలంటే నీలిరంగుని ధ్యానం చేయాలి కాసేపు. నీలిరంగుని ధ్యానం చేయాలంటే ఆకాశం కేసి చూడాలి. ఆకాశం కేసి చూస్తే అది తెలుపు కాదు నీలం కాదు, అలాంటి తెలుపు నీలం కలిసిన తెలుపు నీలం కనిపిస్తుంది. బ్రైట్ డే లైట్లో చూస్తే ఆకాశం చేశారు. దాన్ని చూసి కళ్ళు మూసుకుని శ్రావ్యంగా ఓంకారం చెయ్యాలి. అలా చేయగా చేయగా కొన్ని రోజులకి ఏమవుతుందంటే అది కాస్త గోల్డెన్ ఎల్లో లైట్గా మారిపోతుంది. అది బంగారాన్ని అన్వేషించడం అంటే, మనలో బంగారాన్ని పట్టుకోవాలంటే మనం ఆజ్ఞాచక్రంలో ఉండి గురుదేవులకి నమస్కరించుకుని ఓంకారాన్ని చక్కగా శ్రావ్యంగా ఉచ్చరిస్తూ భగవంతుడికి శరణాగతి చెందుతున్నాను నేను అనే భావనతోటి, భగవంతుడు అన్నా గురువు అన్నా ఒకడే, మళ్ళీ భగవంతుడు అని చెప్తున్నారు ఈయన ఎక్కడ ఉన్నాడండి అనకూడదు, గురువే భగవంతుడు, భగవంతుడే గురువు. భగవంతుడు అంటే మళ్ళీ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాంటి సాక్షాత్ పరబ్రహ్మం అయిన శ్రీ గురువుకి నమస్కరించుకుని ఈ మార్గంలో వెళ్ళాలని నేను సంకల్పించుకున్నాను, నాకు దయచేసి ఈ మార్గంలో పయనించే భాగ్యం ప్రసాదించండి అని రిక్వెస్ట్ చేయాలి. చేసి ఓంకారాన్ని శ్రావ్యంగా ఉచ్చరిస్తూ వినాలి. ఇది ఎలా చేయాలి అంటే కళ్ళు మూసుకుని భూమధ్యంలో ఉన్నా అంటే రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రంలో ఉన్నాను అనుకోవాలి. అనుకుని ఆకాశ నీలం ఏదైతే ఉందో అది ఉందనుకోవాలి, కాసేపు అదే ఉంటుంది. తర్వాత అనుకుని గాలి లోపలికి పీలుస్తూ మనస్సులో ఓంకారం అనుకోవాలి. అంటే ఓంకారం అనుకుంటూ మనసులో గాలి పీల్చుకోవాలి, పైకి ఓంకారం అని అంటూ వినాలి. ఈ రెండు, లోపలికి గాలి పీల్చుకుంటూ మనస్సులో ఓంకారం అనుకోవటం, గాలి బయటకు వదులుతూ అంటే అర్థం ఓంకారం చేయటమే, ఓంకారం చేస్తూ దాన్ని వినటం. ఈ రెండు పనులు చేస్తూ ఉంటే కొన్ని రోజులకి కొంతకాలానికి రోజులంటే చేయగా చేయగా సాధన అక్కడ బ్రహ్మాండమైన గోల్డెన్ ఎల్లో కలర్ కనిపిస్తుంది. అది మెల్లిగా ఏమవుతుందంటే బ్లూ కలర్గా మారిపోతుంది. బ్లూ కలర్గా మారిపోతే మనస్సుకి బుద్ధికి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుందన్నమాట, ఆ గ్యాప్ కాస్త ఫిలప్ అయిపోయినట్టు గుర్తు. ఈ బ్లూ కలర్ ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న మూడో కన్ను స్టిమ్యులేట్ అవుతుంది, థర్డ్ ఐ స్టిమ్యులేట్ అవుతుంది. అంతవరకు అది పడుకుని ఉంటుంది, నిద్రపోతూ ఉంటుంది, దానికి ఏం పని ఉండదు. అంటే మనం పని చేసే స్థితిలోకి దాన్ని తీసుకురాం. గాఢంగా రావణాసురుడు తమ్ముడు కుంభకర్ణుడు ఎలాగ నిద్రపోతున్నాడు అలా మనలో కూడా మూడో కన్ను నిద్రపోతూ ఉంటుంది. దాన్ని మనం ఈ సాధన ద్వారా మేల్కొల్పుకోగలము. మూడో కన్ను తెరుచుకుంటే ఏంటి లాభం అంటే మనం చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా బాగా చేయగలం. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ కూడా వృషభ రాశిలో ఉన్న ఒక సప్తమాతృకల్లో ఒక మాతృక ద్వారా మనకు అందించబడుతుంది. ఇవన్నీ కూడా మనకు ఈ వృషభ రాశిలో ఉన్న విశేషాలు. ఇంకా ఈ వృషభ రాశిలోనే ఇంకోటి జరుగుతుంది, అదేంటంటే భగవత్ ప్రణాళికను తెలుసుకోవడం అంతా ఈ రాశిలో మనకు లభించే వెలుగు. ఇందా చెప్పుకున్నాం చూసారా, గోల్డెన్ ఎల్లో కలర్ కనిపిస్తుంది, తర్వాత బ్లూ కలర్ కనిపిస్తుంది, దానివల్ల మూడో కన్ను స్టిమ్యులేట్ అవుతుంది అని. ఆ స్టిమ్యులేట్ అవ్వటం వల్ల జరిగేది ఏంటంటే భగవత్ ప్రణాళికను తెలుసుకోవడం అంతా కూడా ఈ రాశిలో లభించే ఈ వెలుగు వల్లనే జరుగుతుంది. ఆ వెలుగు కోసమే మనం కనులు మూసుకొని ఆజ్ఞాచక్రంలో ఆకాశ నీలాన్ని ఊహించుకుంటూ ఓంకారాన్ని చేయటం. ఈ సాధన వల్ల మనం భగవత్ ప్రణాళికను తెలుసుకుంటాం. అంటే ఆల్రెడీ ఉన్నది కదండి, అంటే ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా ఈ ప్రణాళిక చేయటానికి పుట్టిన వాళ్ళే, ప్రతి వాళ్ళు కారణజన్ములే. వాడి కారణం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, ఏ పని చెయ్యాలి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. అంత క్లియర్గా తెలియకపోయినా గురువు గారు ఇచ్చిన అనేక కార్యక్రమాల్లో కొందరికి కొన్ని నచ్చుతాయి, కొందరికి కొన్ని నచ్చవు. అంటే నచ్చవని ఉద్దేశం వాళ్ళు వాటిని ద్వేషిస్తారని కదా, బాగా చేస్తారా, ఏవి బాగా చేస్తున్నారో అది వాడికి సరిపోయే పని అనమాట. దాన్ని బట్టి వాడు అది చేయటానికి వచ్చాడని కూడా గుర్తుపట్టుకోవచ్చు. ఇంకా ఈ సనత్ కుమారులు ప్రసాదించే సంకల్ప శక్తి ఏదైతే ఉందో భూమికి అందరికీ కూడా ఆయన రాజుగారు. మనకు భూమికి శుక్రగ్రహం నుంచి వచ్చిన ఒక మహా తేజస్సు సనత్ కుమారులు. ఈ సనత్ కుమారులు ప్రసాదించే సంకల్ప శక్తి ఏదైతే ఉందో దాన్ని సప్తమహర్షులు స్వీకరిస్తారు. ఆ సప్తమహర్షులు స్వీకరించిన తర్వాత వాళ్ళ ద్వారా మనము సప్తమాతృకలు స్వీకరిస్తారు. ఆ సప్తమాతృకలు స్వీకరించిన దాంట్లోంచి ఒక్క తల్లి ఏం చేస్తుందంటే దాని వైబ్రేషన్ తగ్గించి దాన్ని మన సౌర కుటుంబంలోకి, సౌర మండలంలోకి ప్రవేశింపజేస్తుంది. అక్కడి నుంచి దాన్ని ఆ శక్తిని శంబల స్వీకరిస్తుంది. అంటే సనత్కుమారుల శక్తి మొత్తం శంబల స్వీకరించదు. సనత్కుమారుల నుంచి సప్తఋషులు, సప్తఋషుల నుంచి సప్తమాతృకులు, సప్తమాతృకుల నుంచి ఒక్క మాతృక ఏం చేస్తుందంటే ఆ శక్తిని శంబలకి పంపిస్తుంది. ఆ శంబల వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు, తీసుకుని భూమి మీద వాళ్ళకి ప్రసాదిస్తారు. ఇది మొత్తం జరిగే అంతా కూడా ఈ వృషభరాశి ప్రభావంలోంచి జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమిటంటే రెండు రకాల ప్రభావం. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాను, వ్యక్తి స్వార్థంగా ఎదగడం, అంటే నా దేశం బాగుండాలి, నా జాతి బాగుండాలి, ఆర్య జాతి నాజీ ఇలా కొట్టుకు తెచ్చారు కదా వాళ్ళు, స్వార్థంగా ఎదగడం. అలా కాకుండా విశ్వ కళ్యాణ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వడం, ఇవన్నీ కూడా దీనివల్ల వస్తాయి. అలాగే ఈ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంటుంది, ఏంటంటే గ్లామర్. గ్లామర్ అంటే ఏంటి? ఒక రకమైన స్వాతిశయం. నేను అందంగా ఉన్నాను, నేను బాగా చదువుకున్నాను, ఇందాక చెప్పుకున్నాను, ఇవన్నీ కూడా గ్లామర్ కిందకే వస్తాయి. ఆ గ్లామర్ వల్ల ఏమవుతుందంటే మనం మిగతా వాళ్ళకంట వేరు ఎలాగ అనేది తెలుస్తుంది. మిగతా వాళ్ళకి నాకు తేడా ఏంటి, మేము గొప్పవాళ్ళం, గురువుగారి కార్యక్రమాలు చేస్తున్నాం, మేము గొప్పవాళ్ళం, గురువుగారి కార్యక్రమాలు మిమ్మల్ని చేయమని అడిగింది ఎవరు? ఆయన చెప్పి వదిలేశారు, మనకి ఇష్టం కాబట్టి చేస్తున్నాం, ఇవి చేయట్లే కాబట్టి తక్కువ అని కానీ, చేస్తున్నాం కాబట్టి ఎక్కువ అని కానీ అనుకోకూడదు. అదో గ్లామరు. మేమే చేస్తున్నాం గురువుగారి పని అనుకోవడం కూడా గ్లామరే. మాకు ఈ భాగ్యం కలిగించారు అని అనుకోవడం వినయం. మన దగ్గర వినయం ఉండాలి తప్ప గర్వం కానీ గ్లామర్ కానీ ఉండకూడదు. అందుకని విశ్వ కళ్యాణ కార్యక్రమంలో ఎవరైతే భాగస్వాములు అవుతారో వాళ్ళ దగ్గర ఉన్న వినయం వల్ల గ్రూప్ లైఫ్, గ్రూప్ యాక్టివిటీ ఇవన్నీ కూడా జరగటానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ ఆధారభూతమైన ఏదైతే ఉందో దాని ఎడల వాళ్ళకి భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఏర్పడుతుంది. ఆ భక్తి శ్రద్ధలతోటి విశ్వాసంతో గురువుల పనిలో మనం పార్టిసిపేట్ చేయాలి, కానీ దాంట్లో గ్లామర్ ఉంటుంది. అందరూ నన్ను మెచ్చుకుంటారు, ఓ బ్రహ్మాండంగా ఉపన్యాసం చెప్తున్నాడు అనుకుంటారు. నో, ఎక్కడికి వెళ్ళినా అందరు నమస్కారం పెడతారు. నో, ఇంకేముంది గురువుగారు గురువుగారు అని అందరూ పాదపూజలు చేస్తారు, లేదా దండలేస్తారు, లేకపోతే మైకులో బ్రహ్మాండంగా చెప్పుకుంటారు మన గురించి. ఇంకేముంది ఆయన తర్వాత ఈయన అన్నీ చెప్పేస్తాడు, లేకపోతే అన్ని తర్వాత యజ్ఞ యాగాలు ఇవన్నీ బ్రహ్మాండంగా చేయించేస్తున్నాడు అనుకుంటారు. కాబట్టి మనం దీంట్లో దూరితే, ఆ మధ్య ఎవరో చెప్పారు, ఆ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి యజ్ఞాలు చేయడానికి వస్తున్నారు, ఒక్కొక్కళ్ళు ఇంత తీసుకుంటారు. ఇవన్నీ ఇవన్నీ వల్ల ఏమీ అవ్వదు. ఈ వృషభ రాశిలో చెప్పుకుంటున్న మాస్టర్ జ్వాలాకులు గారు ఇచ్చిన ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అది సరిపోదు. కానీ వాళ్ళు ఎవరో చేశారని మనం చెప్పడం కంటే మనం అలాంటివి చేయకుండా ఉండాలని ఒక పాఠం మనం నేర్చుకోవాలి. వినయంతో ఉండాలి. వినయ సంపద ముఖ్యం అన్నిటికంటే. విద్య దదాతి వినయం. విద్య వల్ల ఏం రావాలంటే వినయం రావాలి. కాబట్టి గురువుగారి దగ్గర మనం నేర్చుకున్న ఈ విద్యలన్నిటికీ పర్యవసానం ఏంటంటే వినయము. వినయం లేని విద్య ఎందుకు కొరగాదు. అందుకని ఈ వృషభ రాశిలో ఇంకా చివరిగా మనం తెలుసుకోవాల్సిన పాయింట్లు చాలా ఉన్నా కూడా ఇవాళకి ఇక్కడ ఆపేసుకున్నాం. ఏంటంటే ద్వంద్వాలు ఉంటాయి అని తెలుస్తాయి, ద్వంద్వాల ఉపయోగం ఏంటో తెలుస్తుంది. ద్వంద్వాల ఉపయోగం ఏంటి? పగలు రాత్రి. పగలకి ఉపయోగం ఉందా, రాత్రికి ఉపయోగం ఉందా? అసలు పగలు ఒక్కటే ఉంటే చాలు కదా, రాత్రి పగలు రెండెందుకు? అలాగే ప్రకృతి పురుషుడు రెండెందుకు? అయితే జయము అపజయం రెండెందుకు? సుఖము దుఃఖము రెండెందుకు? లేకపోతే మానము అవమానం రెండెందుకు? లేకపోతే మొన్న ఒకళ్ళు పొగిడారు, ఇంకొకళ్ళు తిట్టారు, రెండెందుకు? కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, తుల్య నిందా స్తుతిర్ మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతిర్ భక్తిమాన్మే ప్రియోనర. తుల్య నిందా స్తుతిర్ మౌని. నిందకి కానీ స్తుతి అంటే పొగడటానికి కానీ రెండిటికీ నువ్వు సమంగా స్వీకరించి మౌనంగా ఉండు, అలాంటి వాడు నాకు ఇష్టుడు అని భగవంతుడు చెప్పాడు. అలాంటిది వీడికి అర్థమవుతుంది వృషభరాశి ప్రభావం వల్ల సాధకుడికి. ద్వంద్వాలు ఎందుకున్నాయి అంటే, ద్వంద్వాలు ఎందుకున్నాయంటే పుట్టడం చావటం అదొక ద్వంద్వం. ఆ పుట్టడం చావటం ఉండడం వల్ల ఉపయోగం ఉందా అంటే, అంటే సృష్టిలో ఉపయోగం లేనిది ఒకటి ఉందని మన తక్కువ బుర్ర కనిపించవచ్చు. సృష్టిలో ఉపయోగం లేనిది ఏదీ లేదు, ఎందుకంటే ఈ సృష్టి స్వరూపంగా భగవంతుడే ఉన్నాడు. కాబట్టి పాము ఉందనుకోండి, పాము విషయంలో కూడా భగవంతుడే ఉన్నాడు. అది ప్రహ్లాదుడు చూశాడు కాబట్టి ఆయనకి పాము విషం ఇచ్చిన ఆయన ఏం అవ్వలేదు. అదే మనం ఏం చేస్తాం, పాము విషయంలో చూస్తాం, పాము విషయంలో ఉన్న భగవంతుడిని చూడం. ఇక కాబట్టి మనకు మన మీద మన చేతనత్వం మీద విషం పనిచేసి మనం కాస్త మన చేతనత్వాన్ని కోల్పోతాం. కాసేపు తెలివి తప్పచ్చు, లేకపోతే చచ్చేపోవచ్చు. అంటే పుట్టుక మరణం అని రెండు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏం తెలుస్తుంది? అసలు పుట్టడం అనేది ఉందా, అసలు మరణం అనేది ఉందా, లేకపోతే రెండు లేవా, లేకపోతే రెండే ఉన్నాయా, లేకపోతే రెండు ఉన్నాయా? ఇవన్నీ కూడా మనకు అర్థం అవ్వాలంటే రెండు ఉండాలి. ఆ రెండు ఉంటేనే ఆ రెండు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా? ఇక్కడి నుంచి వచ్చాయి. ఓహో, మరి పుట్టుక లేదు, మరణం లేదు, నువ్వు శాశ్వతుడు అని కృష్ణుడు చెప్పాడు కదా. మరి పుట్టుక లేదు, చావు లేదంటే మనకెలా తెలుస్తుందంటే ఈ రెండు ఉన్నప్పుడే ఆ రెండింటినీ దాటుతాం కాబట్టి తెలుస్తుంది. ఆ రకంగా ద్వంద్వాల ఉపయోగం ఏంటో తెలుసుకోవడం కూడా ఈ వృషభ రాశి యొక్క ఒక క్వాలిటీ. ఇవన్నీ కూడా మనకు ఈ వృషభరాశి ద్వారా తెలుస్తాయి. ఈ వృషభరాశికి మనం చెప్పుకోవాల్సిన అసలైన మాటలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం. డిజైర్, ఆస్పిరేషన్ అండ్ డైరెక్షన్, ఇవి ఈ వృషభరాశిలో ఉంటాయి. గౌతమ బుద్ధుడు జీవితమే దాంట్లో మొదటిది మనకు. ఏంటి, ఆయన బయటికి వెళ్ళి చూడాలనుకున్నాడు. అది బయటికి వెళ్ళి ఏం చూస్తాడు? ఆయన గోళ్ళంతా చక్రవర్తి కొడుకు కదా, గోళ్ళంతా రకరకాల విలాసవంతమైన జీవితం అంతా ఉంటుంది రాజసౌధంలో. కానీ ఆయనకి బయటికి వెళ్ళి చూడాలి అని కోరిక కలిగింది. చిత్రం చూసారా, చిన్నది కోరిక ఫస్ట్. ఆ తర్వాత ఆయన రోడ్డు మీదకి వచ్చాడు, ఒక ముసలివాడు కనిపించాడు. ఎప్పుడు చూడలేదు అలాంటివాడు. వీడేవాడు అని అడిగితే పెద్దవాడు అయిపోయాడు, ముసలితనం వచ్చాడు. అదేంటి నాకులాగా మంచి నవ యవ్వనంగా నిగనిగలాడుతూ లేడు అంటే, టైం గడిచే కొద్దీ నువ్వు అలాగే అయిపోతావు అన్నట్టుగా చెప్తాడు. అక్కడి నుంచి ఆ బయటికి వచ్చి తిరగాలి అనే కోరికలోంచి ఏమైంది, ఒక విషయం తెలిసింది ఫస్ట్. అదేమిటి అదేమిటి అని తెలుసుకోవాలని ఆకాంక్ష వచ్చింది ఆయన. అక్కడి నుంచి ఏం చేశాడు, ఒక రోగిష్టివాడిని చూశాడు. రోగిష్టివాడిని చూస్తే ఇదేంటంటే అది రోగం అంటారంటే అదేంటి అంటే అది అంతే అంటే ఏంటి తెలుసుకోవాలని మళ్ళీ అక్కడ ఒక ఆకాంక్ష వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఒక చచ్చిపోయాడు. చచ్చిపోవడం అంటే ఏంటి, చచ్చిపోతారా, ఇలా ఉండరా, అదేంటి తెలుసుకోవాలి. సో మెల్లిగా అయింది డిజైర్, నెక్స్ట్ ఆస్పిరేషన్, నెక్స్ట్ విల్. ఆ విల్లోకి వచ్చేసాడు ఆయన, సంకల్పంలోకి వచ్చేసాడు. యాస్, సంకల్పంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, కోరిక దుఃఖానికి హేతు అనే జ్ఞానాన్ని పట్టుకున్నాడు ఆయన. ఇవన్నీ కూడా మహాత్ముల చరిత్రలో మనకు తెలుస్తాయి. మన జీవితానికి కూడా దీన్ని అప్లై చేసుకుంటే మనం కూడా ఇలాంటి ప్రాసెస్లోకి వెళ్ళామా ఎప్పుడన్నా అని ఆలోచించుకోవాలి. ఈ రాశుల గురించి వింటున్నప్పుడు, ఈ 12 రాశులు అయిపోయాయి, ఇంకా కొంచెం ఉందంటే వృషభ రాశి గురించి, మనం కూడా మన లైఫ్ మీద దాన్ని అప్లై చేసుకోవడం అనేది నేర్చుకుంటే అప్పుడు మనం ఎంతో వీటి వల్ల ఉపయోగపడతాము. లేకపోతే ఇది విని ఓహో బాగుంది అనుకోవడం తప్ప ఎందుకు పనికిరాదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా గురువుగారు కోరుకుంటున్నట్టుగా ఆ సత్సంకల్పాలు మన సంకల్పాలు అవ్వాలని, అదే మనకు లైఫ్కి పర్పస్ అవ్వాలని, అదే మన లైఫ్కి గోల్ అవ్వాలని, అదే మన లైఫ్ని డైరెక్ట్ చేయాలని, ఆ రకంగా మనం జీవితం అంతా ప్లాన్ చేసుకుంటామని. ఒక గ్రూప్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక మిషన్ పనిచేయాలంటే ఈ నట్టు ఇక్కడ ఉండాలి, ఆ స్క్రూ అలా బిగించాలి, ఇది ఇక్కడ ఉండాలి అని ఎలా చెప్తారో అవన్నీ కరెక్ట్గా ఉంటేనే మన ల్యాప్టాప్ అలా పనిచేస్తుందో. అలాగే మనం కూడా ఒక గ్రూప్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఎవరి పని వాళ్ళని చెయ్యనివ్వాలి, మేము చేస్తామండి మాకు వచ్చు అనకూడదు. అలాగే మనకు వచ్చిన పని మనం చేస్తూ ఇంకొకళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేసే పద్ధతిలో ఉంటే కనుక హెల్ప్ చేయాలి తప్ప వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు, అలాగే వాళ్ళని ఉత్సాహపరచాలి. ఇవన్నీ తెలుసుకుంటూ మనం గ్రూప్ యాక్టివిటీని బాగా డెవలప్ చేసుకుంటూ గురువుల కార్యక్రమంలో ఒకళ్ళు మెచ్చుకుంటారనో, ఒకళ్ళు మనకు ఏదో మెడలిస్తారనో, లేకపోతే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇలాంటివి కొన్ని ఉంటాయి మనకు. అవన్నిటికంటే ముఖ్యం ఏంటంటే గురువుగారు ఇచ్చిన కార్యక్రమం ఏదైతే ఉందో అది నా కార్యక్రమమే అంటే అది ఆయన కార్యక్రమం అనుకుంటే ఏమవుతుంది, మళ్ళీ గురువు గారు ఆయన కార్యక్రమం నేను చేస్తున్నానని తేడాలు వస్తాయి. అలా కాకుండా ఇది నా కార్యక్రమం అనుకుంటే ఇంట్లో పని ఎలా చేసుకుంటాం, ఒంట్లో ఒప్పుకున్నా లేవని లేవాలి, ఇల్లు అంత శుభ్రం చేసుకోవాలి, వంట ఉండాలి, తినాలి, ఈ బాధలన్నీ తప్పవు. అలాగే ఇది నా పనే అనుకుంటే నా సంకల్పమే, గురువుగారి సంకల్పమే నా సంకల్పం అని మనం సమర్థ సద్గురు స్పర్శ మిగతా అలాంటి సాధనలో మాస్టర్ చాలాసార్లు చెప్పారు. అలా అనుకుంటున్నప్పుడు మరి యుగ నిర్మాణ యోజన సత్సంకల్పాలు గురువుగారు ఇచ్చారు మేము చదువుతున్నాం అని అనాలా, ఆ సంకల్పాలు నా సంకల్పాలే అని మన జీవితంలో వాటిని పాటించాలా, అది ఇక్కడ కూడా వృషభ రాశి, అది చేయాలా ఇది చేయాలా, ఈ రెండు వైపులా మనం చేయొచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన జీవితాలను ఇంకా బాగా ఇంకా ఎక్కువగా ఆ భగవంతుడి వెలుగులోకి తీసుకువెళ్ళాలని, ఆ వెలుగులో మనం అందరం జీవించాలని, ఆ వెలుగు మీ అందరిలో ఎప్పుడు మీకు అనుభూతిలోకి రావాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేణ మార్గేణ మహీం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.